அப்படி இல்லைன்னு வந்துடுறாரு. ஓம் நமோ நாராயணாய, நாராயணா நாராயணா, ஓம் நமோ நாராயணாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய, வாசுதேவா வாசுதேவா, ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நம சிவாய, சிவாய நமக, சிவாய நமக, ஓம் நம சிவாய, சிவாய நமக, சிவாய நமக, ஓம் நம சிவாய, ஓம் நமோ பகவதே ருத்ராய, ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய, ஓம் நமோ பகவதே ஸ்ரீ ராமகிருஷ்ணாய, ஓம் ஸ்ரீ சாய்ராம், நாராயண நாராயண நாராயண, ஓம் நமோ வெங்கடேஷாய. మన అందరికీ ఆత్మానందం, శరీరాలు ఉన్నా చనిపోయినా మన శరీరం చనిపోవడంతో మన యాత్ర ఆగదు. మన శరీరం చనిపోవడంతో జీవుడు చేసే యాత్ర ఆగదు. ఇక్కడ ఏ జీవుడైతే ఉన్నాడో వాడు చేసే యాత్ర ఆగదు. అంటే శరీరం చనిపోతే ఆ శరీరగతమైన చరిత్ర ఆగిపోతుంది. అందుకని లైఫ్ అలా కంటిన్యూ అవుతాను, జీవితం అలా కంటిన్యూ అవుతాను. అంటే మనలో ఉన్న సంస్కారాలు మన శరీరాన్ని ధరిస్తాయి. ఆ వాసనలు లేకపోతే లోక వాసన, శాస్త్ర వాసన, దేహ వాసన, ఏ రకమైన టెండెన్సీ ఉన్నా ఇవన్నీ కలిసి మళ్ళీ కొత్త శరీరాన్ని తీసుకొస్తాయి. అదే పునర్జన్మ. పూర్వజన్మలో ఉన్న మాట నిజం, రాబోయే జన్మలో ఉన్న మాట నిజం. ఎవరైనా లేవంటే అది తెలియనితనం. దేవుడు ఉన్నాడా లేడా అంటే మౌని వహించిన గౌతమ ముద్ర కూడా జన్మలు ఉన్నాయని చెప్పాడు. అంటే జన్మలంటే మనలో ఉన్న ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, మనలో ఉన్న స్ట్రెంగ్త్, వీక్నెస్, ఇవన్నీ దేహం ధరిస్తాయి. అన్న ఇదంతా ప్రకృతి చేసిపోతుంది. మనకు వర్షాకాలం తర్వాత శీతాకాలం, శీతాకాలం తర్వాత వేసవకాలం, నేచర్ని బట్టి ఎలా వస్తున్నారో అలా ప్రకృతే శరీరాలను తీసుకొస్తూ ఉంటుంది. ఆ శరీరాలను తీసుకొస్తూ ఉంటుంది, అవి మళ్ళీ చనిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్త శరీరాలు వస్తూ ఉంటాయి. మళ్ళీ అంటే జీవుడి యత్ర ఆగదు, శరీరగతమైన చరిత్ర ఆగిపోతుంది. మన శరీరం చనిపోతే ఆ జీవుడి ప్రయాణం ఆగదు. అది ఎప్పుడు వరకు ఆగదు? తన స్వరూపంలో ఉన్న ఆనందం, తన స్వరూపంలో ఉన్న శాంతి, అంటే ఎరువు తెచ్చుకోవడం కాదు, మన స్వరూపంలో ఉన్న శాంతి, తన స్వరూపంలో ఉన్న శాంతి, తన స్వరూపంలో ఉన్న సుఖం, తన స్వరూపంలో ఉన్న ఆనందం అనుభవంలోకి వచ్చే వరకు వాడు ధనవంతుడైనా పండితుడైనా మరొకడైనా ఒక అధికారి అయినా మరొకడైనా వాళ్ళకి పునర్జన్మ రాగం. వాడి రోజు శ్మశానాలు చూస్తూనే ఉండవాలి. శరీరం వచ్చిందంటే శ్మశానాలు గడవలసిందే. నాలుగు రోజులు వెనక ముందు ఎంతమంది చనిపోస్తే మనం చూసినా మనకే ఇబ్బంది లేదు అనిపిస్తుంది. ఎన్నో శవాలను చూస్తాం, మనకే ఇబ్బంది లేదు, ఎప్పుడు ఇలా ఉండిపోతామని అనిపిస్తుంది. అదే మాయ. ఇంకో గంటలు చనిపోయేవాడు కూడా ప్రస్తుతానికి మనకి ఇబ్బంది లేదు అనుకుంటా ఉంటాడు. అది మాయ. మన అందరికీ ఏం తెలుసు అంటే లోపల ఈశ్వరుడు ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. మిగిలిందరూ పరమేశ్వరుడు మాటలు, మనం పరమేశ్వరుడు చెప్పిన మాటలు మనం నమ్ము. ఎంచదంటే మన అందరికీ నమ్మే స్వభావం, మంచి మాటలు నమ్ము. ఎంచదంటే మనలో పాప బుద్ధి ఉన్నది, చెడ్డ మాటలు నమ్మినంతగా మంచి మాటలు నమ్ము. దానికి మన బుద్ధి కారణం, మన బుద్ధిలో ఉన్న దోషాలు కారణం. మీరందరూ యంత్రములు, మీరందరూ మీ శరీరములన్నీ యంత్రములు. ఆ యంత్రములు నడిపే ప్రభువుని, యజమానిని నేను ఎలా నడిపితే మీ యంత్రాలు అలా నడుస్తాయని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. మనకెవరికి నమ్మకం ఉంది? ఎవరికి నమ్మకం ఉంది? చదివినా ఎవరికి నమ్మకం? ఏం చేద్దంటే నమ్మకానికి కూడా ఎంత పుణ్యబలం ఉండాలి, సంస్కార బలం ఉండాలి. ఆ కుటుంబం తాలూకు అది ఏదో కొంత, ఆ కుటుంబం తాలూకు పూర్వజన్మ ఆ పూర్వీకుల నుంచి ఎంతో కొంత రక్తం ప్రవహించాలని దానికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఊరికే చదివేస్తే వచ్చేది దానికి ఆ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్, ఆ స్ట్రెంగ్త్ వస్తూ ఉండాలి. ఇది మన శరీరం గురించి తెలుసు, మనస్సు గురించి తెలుసు. మన శరీరం మనం చూసుకుంటాం, ఇతర శరీరాలు అలా చూస్తాం. మన మనస్సును మనం చూసుకుంటాం, ఇతరుల మనస్సును కూడా అలా చూస్తూ ఉంటాం. కానీ అందరిలో ఉన్న అంతర్యామి ఒకడున్నాడు, ఈశ్వరుడు ఒకడున్నాడు, అందరిలోని మన భర్త ఉన్నాడు, అందరిలోని మన ప్రభు ఉన్నాడు, అందరిలోని యజమాను ఉన్నాడు, అందరిలోని యజమాను మన యజమాని మన హృదయంలో ఉన్నాడు, మన కంట్రోలర్ కూడా మన హృదయంలో ఉన్నాడు అనే అసలు దానికి సంబంధించిన ఎరుక మనకు అసలు లేదు. మనస్సు కుదిరిగా లేకపోతే లోపల ఆత్మ కూడా కుదిరిగా లేదేమో అనుకుంటాం. మనస్సు అశాంతిగా అంటే లోపల ఆత్మ కూడా అశాంతిగా ఉందేమనుకుంటున్నాం. దేహం చనిపోతా అంటే అయ్యో నేను చచ్చిపోతున్నాను అనుకుంటాడు. మనకి ఏం తెలుసు? దేహం గొడవ తెలుసు, మనసు గొడవ తెలుసు, అంతకంటే ఏమీ తెలియదు. అంచేత అదేమిటో తెలియటలేదు. కాబట్టి లోపల ఏదో అంతర్యామి ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. భగవంతుడు చెప్పాడు, నేను అందరి హృదయాల్లో ఉన్నాను, సాక్షిగా ఉన్నాను, మీ శరీరాలనే యంత్రాలను నడుపుతున్నాను, మీ శరీరాలు మీయే, ఆ శరీరాలు ఉరికే యంత్రాలే నాకు, ఆ యంత్రాలు నడిపే ప్రభువు నేను, యంత్రాలు నడిపే ఈశ్వరుణ్ణి అని భగవద్గీత చదివినా మనకి విశ్వాసము కలగదు. ఎన్నిసార్లు కలిగినా విశ్వాసము కలగదు. అదే యేసుక్రీస్తు మాట్లాడితే మధ్య మధ్యలో విశ్వాసహీనులారా అనేవాడు. మీరు వింటున్నారు కానీ చాలా మంది విశ్వాసహీనులు, విశ్వాసహీనులారా అనేవాడు. అంటే మనకు విశ్వాసం కలగటం లేదు. ఆ నమ్మకం కూడా మీరు అన్న తేలిక కాదు. భగవంతుడు ఉన్నాడనేటువంటి సజీవంగా నమ్మటం కూడా మీరు నమ్మాలని నమ్మలేరు. ఇంకా లోపల ఆ సత్కర్మ ఎన్నో జన్మల నుంచి సత్కర్మ నిష్కామంగా చేసుకుంటూ వస్తేనే కానీ ఆ విశ్వాసం కలగదు. విశ్వాసం కూడా మీరు అనుకున్న తేలిక కాదు. అయితే లోపల నా వస్తువు శరీరం ఎలా ఉందో, మనస్సు ఎలా ఉందో అది కూడా అలాగే ఉందని అనుకుంటాం. అది ఎలా ఉందో మనకు తెలియటం లేదు అని అనుకోం. శరీరం ఎలా ఉందో లోపల అది అలాగ ఉంటుంది, మనస్సు ఎలా ఉందో లోపల కూడా అది అలాగ ఉంటుంది అని ఏం చేస్తామంటే దేహానికి సంబంధించిన చావు పుట్టుకులు, దేహానికి సంబంధించిన రోగాలు, మనస్సుకు సంబంధించిన ఇష్టాలు రాగదు ఇష్టాలు ఇష్టాలు ఏంటండి. కొంతమంది మనం ఇష్టపడుతున్నాం, కొంతమంది చూసి ఇష్టపడటం లేదు. ఏమున్నాయి ఇష్టాలు ఇష్టాలు ఏమున్నాయి ఇష్టాలు లేవు అయిష్టాలు లేవు అనవసరం గొడవలోకి టైం పాడు చేసుకుంటాం. ఏమన్నా ఇష్టాలు ఏమున్నాయి అయిటి మన తలంపులు తప్పించి మన ఆలోచనలు తప్పించి ఇష్టాలు ఏమన్నా అయిష్టాలు ఏమన్నాయి ఏం లేవు. ఇవన్నీ మన ఇమాజినేషన్. ఇష్టాలు అయిష్టాలు రాగద్వేషాలు ఈ లైక్స్ డిజ్లైక్స్ ఇవన్నీ మనకు కల్పించుకున్న గొడవ లేవు. ఇవన్నీ మనం కలి అదే మనస్సు ఎలా ఉందో లోపల వస్తువు కూడా అలాగే ఉంటుంది అనుకుంటాం. మనం అనుకునే గొడవలకి, మనం ఊహించే విషయాలకి, తర్వాత మన మనసులో వచ్చే సంకల్ప వికల్పాలకి, మన శరీరాన్ని చంపించిన రోగాలకి చావులకి పుట్టుకలకి, లోపలున్న సత్యానికి, లోపలున్న బ్రహ్మకి, లోపలున్న ఆనందానికి, లోపలున్న శాంతికి, లోపల ఉండటం అనే అస్తిత్వానికి, మనం అనుకుని చెప్పుకునే శరీరం గొడవలు మనసు గడు ఇసుమంత సంబంధం ఉండేది. కానీ వీటిని తీసుకెళ్ళి అందులో కలపటం మానం. కలపటం వల్ల కన్ఫ్యూజన్ వచ్చేస్తారు మనకి. కలపటం వల్ల తిరకాసి వచ్చేసి కన్ఫ్యూజన్ వచ్చేస్తాం. అదే క్లారిటీ రావటం లేదు. సబ్జెక్ట్ విన్నా క్లారిటీ రాకపోవడం కారణం ఏంటంటే అది మనసు లేకుందేమో, శరీరం లేకుందేమో, ఇలా ఏదో ఊహించినట్టుగా అది లేదు. మనం ఊహించినట్టుగా అది లేదు. అది ఉన్నది, అది ఎలాగుందో అలాగుంది. కానీ మీరు సబ్జెక్ట్ మీరు క్లోజ్గా ఫాలో అవ్వండి. ఆ వస్తువు ఎలా ఉండాలో అలా ఉంది, కానీ మనం ఊహించినట్టు మనం సంకల్పినట్టే లేదు. అంటే ఇట్ ఇస్ బియాండ్ థాట్, ఇట్ ఇస్ బియాండ్ ఎక్స్ప్రెషన్. జ్ఞాని ఏం మాట్లాడక్కర్లేదు, వాడు మౌనం మాట్లాడితే చాలు. మాటలతో పని ఏమి లేదు. అలా మామూలుగా కూడా వ్యవహారంలో కూడా చెప్తే అంటే హృదయంలో లేనప్పుడు కౌగులించుకుంటే ప్రయోజనం. మన హృదయంలో లేనప్పుడు కౌగులించుకోమంటే ప్రయోజనం ఏంటి? ఏం ప్రయోజనం లేదు. అయితే ఇది ఆ లోపల ఆనందం అది అందే వరకు, అంటే సహజమైన బయట నుంచి వచ్చే గొడవలన్నీ సంతోషాలు, బయట నుంచి వచ్చే ఇన్సిడెంట్ దుఃఖాలు, అవి సంతోషాలు దుఃఖాలు కదా. అవి ఇండిపెండెంట్గా ఉండాలి, డిపెండెంట్గానే ఆధారపడతాయి. లోపల వస్తువు అది స్వతంత్రంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. అయితే మనం ఎక్కడ వెతుక్కుంటున్నాం? గుళ్ళో, గోపురంలో, కాలవల దగ్గర, ఎక్కడ చెరువుల దగ్గర, సమాజంలో ఎక్కడో చోట వెతుక్కుంటాం. అలా వెతుక్కోవడానికి అలవాటు పడుతుంది మన అన్ని వాండరింగ్ మైండ్. అలా వెతుక్కోవడానికి అలవాటు పడ్డాం. ఎక్కడో ఉంది, ఎక్కడో ఉందని వెతుక్కుంటా ఉంటాం. ఎక్కడో ఉన్నది, ఇక్కడ ఉందని దాన్ని తెలుసుకుంటే ఇప్పుడు ఈ గంటలో మనకు మోక్షం వస్తుందని, నిర్వాణ సుఖం వస్తుందని, నిర్వాణ స్థితిని పొందుతామని ఒకవేళ శాస్త్రం చెప్పినా అది మన మనస్సు బాహ్యముఖానికి వెళ్ళినంత వేగంగా లోపలికి వెళ్ళదు. కారు కూడా చూడండి, వాడు 120 మైలు తోలంటే తోలేస్తాడు, 100 కిలోమీటర్లు తోలేస్తాడు, 100 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. ట్రైన్ అయినా సరే ఏదైనా స్పీడ్ ఎంత దూరాన్ని వెళ్ళగలదు, కానీ వెనక్కి వెళ్ళమని చాలా స్లోగా వెళ్తాడు. మన మనస్సు బాహ్యముఖానికి వెళ్ళినంత అలా అలవాటు పడ్డాం. మన మనస్సు బాహ్యముఖానికి వెళ్ళినంత వేగంగా లోపలికాడు. నీకు లోచూపు కలగజేయని వాడు, నీ మనస్సును లోపలికి తోలుకెళ్లే శక్తి లేని వాడు గురువు. గురువు కాదు, రాక్షసుడు. నీ మనస్సు లోపలికి నెట్టుకెళ్ళాలి, నీ మనస్సును లోపలికి తోలికెళ్ళాలి. అలా చేయగల శక్తి లేకపోతే వాడు గురువు కాదు, రాక్షసుడు. నీ మనస్సు బాహ్యముఖానికి సహజంగా ఆడతాడు. నీకేదో కొన్ని అప్పులు ఉన్నాయి, నీ అప్పులు ఇంకా పెంచేస్తాడు. అలాగే మన మనస్సు బాహ్యముఖంగా ఆడుతుంది, ఇంకా బాహ్యముఖంగా తోలుకెళ్ళిపోతాడు. ధనవంతుడు అందరూ ఏమనుకుంటాడు? నేను ధనవంతుడిని అనుకుంటాను. ధనం ఉంటే ప్రమాదం లేదు, ధనవంతుడు అనుకుంటే ప్రమాదం. పండితులు అందరూ ఏమనుకుంటారు? నేను పండితుడిని అనుకుంటాను. వాడు పాండిత్యం వాడికి ప్రమాదం లేదు, పండితుని అనుకోవటంలో వాడు వాడి బ్రెయిన్ అంతా విషయం అయిపోతుంది. కానీ ఏ జ్ఞాని కూడా నేను జ్ఞాని నాని అనుకోడు. పండితుడు ఎలా అనుకుంటాడు? అధికారంలో నేను అధికారంలో ఉంది అనుకుంటాడు. జ్ఞాని మటుకు నేను జ్ఞానినే అని అనుకోడు. అంటే అక్కడ ఆ నేను అనేది అక్కడ ఉండదు. ఆ నేను దేహగతమైన నేను కానీ మనోగతమైన నేను కానీ అక్కడ ఉండదు. కానీ పండితులు అనుకున్నట్టే, ధనవంతులు అనుకున్నట్టే, అధికారం ఉన్నవాడు అనుకున్నట్టే నేను జ్ఞాని అని జ్ఞాని అనుకోడానికి అనుకోవడానికి అక్కడ ఎవడం లేడు. ఒకవేళ అనుకుందాం అనుకున్నా అనుకోవడానికి ఎవడు లేడు, డిజపీర్ అయిపోయాడు. ఎప్పుడు ఎప్పుడో పోయాడు అడు అని ఆడి పోకపోతే వీడికి జ్ఞానం రాదు. అలా అనుకునేవాడు ఉండడు. మీకైనా ఎవరికైనా ధనం ఉందనుకోండి, ఉంటే ఉండనేవాడు. నేను ధనవంతుడి, నేను ధనవంతుని అనుకుంటే మీరు స్లోగా పాయిజన్ అయిపోతారు. మీకు ధనం ఉంటే ఉండనివ్వండి, విద్య ఉంటే ఉండనివ్వండి. అంతేకాని దాంతో రోజు తాదాత్మ్యం పొంది ధనవంతుడి విద్యావంతుడిని అని ఎలా అనుకుంటా అంటే మీరు స్లో పాయిజనింగ్ అంటారు. మీ బ్రెయిన్ స్లోగా పాయిజన్ అయిపోయింది. అది బహుజన్మ కృష్ణుడు కూడా చెప్పాడు గీతలో, బహుజన్మల కృషి. నీకు ఇదే బళ్ళోకి వెళ్ళి నేర్చుకునేది కాదు, ఇదే కాలేజీకి వెళ్ళి హై స్కూల్కి వెళ్ళి సెక్యులర్ ఎడ్యుకేషన్ లాంటిది కాదు. ఏదో హై స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి తర్వాత ఏదో మనం పట్టు పోషించుకోవడానికి ఏదో ప్రొఫెషన్ చేసుకోవడానికి సెక్యులర్ ఎడ్యుకేషన్ అవన్నీ తాత్కాలికం. అది సెక్యులర్ ఎడ్యుకేషన్ కూడా అవసరం నీకు. అంతవరకు ఏదో 4 మెతుకులు తినడానికి, దేహం మెయింటైన్ అవడానికి దీనికి అంతవరకు సెక్యులర్ ఎడ్యుకేషన్ అవసరం. బహుజన్మల కృషి వల్ల కానీ ఈ లోకంలో స్వామివారు అంటున్నారు. స్వామివారు అంటున్నారు ఈ లోకంలో అసలు ఈ భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ భక్తి మార్గంలో ఉన్నవాళ్ళే చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి లక్షలాది మంది ఆ భక్తుల్లో ఆ ఉన్నవాళ్ళు లక్షలాది కొద్ది మంది సాధన చేస్తూ ఉంటారు. అంటే గుళ్ళోకి వెళ్ళి వచ్చేస్తే భక్తి సరిపోదు. ఆ సాధన చేసేవాడు కొద్ది మంది ఉంటారు. అంటే సిన్సియర్గా పనిచేయాలి, సీరియస్గా పనిచేయాలి. అది రియలైజేషన్ మనకు కావాల్సినప్పుడు గోరెచ్చని నీళ్ళ కింద ఉండకూడదు. సిన్సియర్గా చేయాలి, సీరియస్గా చేయాలి. ఏదో గోరెచ్చని నీళ్ళ కింద మనం చేయకూడదు. మనం కూడా దైవభక్తి వదిలేసి మనకందరికీ దేశభక్తి కూడా లేదు. పొద్దున్న చెప్పాను కదా, ఆ రోడ్డు ఎవరిదా అనుకుంటారు, ఆ రైలు ఎవరిదా అనుకుంటారు, నీకు అర్థమవుతుందా? ఆ తాలూకా బీచ్ ఎవరిదా అనుకుంటారు, ఆ ట్రైన్స్ ఎవరే అనుకుంటారు. అంటే ఇవన్నీ మనయే అనే భావన మనకు లేదు. అంటే ఎవరు చేస్తారు మనకు ఆ కంట్రీకి మన దేశభక్తే లేదు. ఇంకా దైవభక్తి ఎలా వస్తుంది అంటే దేశభక్తి వల్ల రియలైజేషన్ రాదు, మైండ్ హార్ట్ వైడ్ అన్నారు. దేశభక్తి వల్ల రియలైజేషన్ వచ్చేది కానీ హార్ట్ విశాలం వైడ్ అన్నారు. అది బహుజన్మల కృషి ఉంటేనే కానీ అలా లక్షలాది మంది సాధన చేసేవాళ్ళు ఎవరికో ఒకరికి ఇద్దరికి రియలైజేషన్ వస్తాయి కానీ మీరు అనుకున్నంత తేలిక కాదు. గాడ్ రియలైజేషన్ ఒకసారి వివేకానంద కాలేజీలో చదువుకున్నప్పుడు మధ్యలో వచ్చి రామకృష్ణుడి దగ్గర కూర్చున్నాడు మామూలుగా ఏదో మంచి హోలీ కంపెనీ చదవటం వాడు అదృష్టం. కాలేజీలో చదువుకున్న రోజుల్లో వచ్చేప్పుడు మామూలు కూర్చున్నాడు. అది రామకృష్ణుడు ఎవరు అంటే బుల్లి వివేకానంద చిన్న వివేకానంద అనబడు బుల్లి వివేకానంద తర్వాత పెద్దవాడు అయిన కానీ ముందు చిన్నపిల్లడు ఎప్పుడు చిన్నపిల్లడు కదా. ఒకసారి దగ్గర కూర్చుని మామూలుగా అందరితో కూర్చోకుండా అందరితో కూర్చున్నాడు నవ్వుతున్నాడు. మామూలుగా అందరితో కూర్చున్నాడు కూర్చోడం కానీ కొంచెం నవ్వుతున్నాడు. ఏ చిన్న వివేకానంద నవ్వుతున్నాడు రా అన్నాడు రామకి. అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ నా వంక చూడొద్దు వాడు నవ్వు వంక చూడమన్నాడు. రామకృష్ణుడు అన్నారు మీరందరూ నా వంక చూడొద్దా, ఆ చిన్న వివేకానంద నవ్వుతున్నాడు ఆడ వంక చూడమన్నారు. ఆడ వంక చూస్తున్నారు మీరు ఆడ నవ్వుతున్నాడు కదా నా వంక చూస్తాడు. ఆడ నవ్వు ఎలా ఉంది మీరు అలా నవ్వగలరా అన్నాడు. చాలా స్వీట్ గా ఉంది బ్యూటిఫుల్ గా అది పక్కా 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 తినలేదు పక్క పక్కల కింద లేదు అది చాలా బ్యూటిఫుల్ గా ఉంది స్వీట్ గా ఉంది స్మెల్ ఇది అలా మీరు ఎవరైనా నమ్మగలరా నమ్మలేరు అది నవ్వగలరా మీరు అలా ఎవరైనా నవ్వగలరా నవ్వండి మీరు ఎవరైనా అలాగా ఎవరు ఏదో నయ్యేది చిన్నారు ఏది నవ్వుతున్నాడు అనుకుంటున్నారు మీలో ఎవరు అది నవ్వలేరు అలాగన్నాడు. ఏంటి వీళ్ళు చూసి ఆశ్చర్యం అంటున్నారు వాడి మనసులో భూమి లేదు భూమి కాంక్ష లేదు వాడి మనసులో వాడి మనసులో భార్య లేదు. నీకు అర్థమవుతుంది అప్పటికాడికి పెళ్ళి అవ్వలేదు అనుకోండి పెళ్ళి అవ్వకపోయినా ఆడి మనసులో భార్య లేదు ఆడి మనసులో భూమి లేదు ఆడి మనసులో బంగారము లేదు ఆడి మనసులో బంగారము లేదు ఆడి మనసులో పాండిత్యము లేదు వాడి మనసులో పాండిత్యం భూమి లేదు బంగారము లేదు భార్య లేదు పాండిత్యం లేదు వాడి మనసులో ఏమీ లేదు. అంటే లోకానికి సంబంధించి లోకాన్ని మన బంధించే విషయాలు ఏమీ లేవు. అందుకే నవ్వు అంత అందంగా ఉంది. మీరు నవ్వండి ఎవడైనా నవ్వుతారు చాలా ఇన్నోసెంట్ గా నవ్వు అంటే ఏం లేదు ఆ నవ్వులో చాలా ఇన్నోసెంట్ గా ఉంది స్వీట్ గా ఉంది ఆడి మీరు నవ్వండి ఎవరికి సాధ్యం కదా నవ్వటం. ఏమి లేదు ఆడి మైండ్ లో ఆడి మైండ్ లో ఏమి లేదు భూమి లేదు ఆడి చెబుతా లేదు నా మైండ్ లో భూమి లేదు ఈడు చెబుతున్నాడు ఎవడు రామకృష్ణుడు చెప్తున్నాడు ఆడికప్పుడు ఏమో వివేకానంద ఏం అవ్వలేదు చిన్నపిల్లడప్పుడు ఆడి మైండ్ ఆడు పూర్వజన్మలో ఆడు చేసిన కృషిని బట్టి ఆడి మైండ్ లో భూమి లేదు బంగారం లేదు తర్వాత ఇంకేం చెప్పాను భార్య లేదు తర్వాత యశస్సు ఏదో కీర్తని పాండిత్యం అని చాలా మంది ఏదైనా మంచి పనులు చేసినా చేస్తారు కానీ కీర్తిని వాంఛిస్తారు. కొంతమంది మంచి పనులు చేస్తారు కానీ కొంత గౌరవాన్ని ఆశిస్తారు పాపం చేస్తారు మంచి పనులు గౌరవాన్ని ఆశిస్తారు. వీడికి టామ్ టామ్ అక్కర్లేదు వీడికి టామ్ టామ్ అక్కర్లేదు మంచి పనులు చేస్తారు చాలా మంది ఎంతో కొంత గౌరవం ఇంట్లో వాళ్ళు కూడా అనుకుంటారు కొంతమంది బండి జాగ్రత్త చేస్తున్నామని ఇంట్లో ఎవడో గుర్తించడం అంటూ ఉంటారు. మీలో కూడా మీ ఇంట్లో కూడా మీరు సమాజానికి సేవ చేయకపోయినా ఇంటికి ఏదో పాలేడుదనం చేస్తూ ఉంటారు కదా. ఆ యజమాని అంటే ఎవడు ఇంటికి పాలేడని మాట్లాడు ఆడికి యజమాని అని పేరు పెట్టారు. ఆడు ఏదో చాకరీ చేస్తూ ఉంటాడు మీకు చాకరీ చేస్తే ఆడి పాపం ఎప్పుడైనా అనుకుంటాడు మీ ఎదురుబిడ కాదు ఏంటి అంత కష్టపడుతున్నాను ఎవడు గుర్తించట్లేదు. మీ ఇంటి యజమాని అంటే మీ ఇంటికి పెద్ద పాలేడు అని మాట్లాడు ఒకరికాడికి వాంగ్ అని పేరు పెట్టాడు మర్యాదకాడు ఆడి పాలేడే అంటే పిలవటం కోసం గౌరవం కోసం యజమాని అంటే యజమాని అంటే పాలేడు పెద్ద పాలేడాడు. అంటే మీరు ఇలా ఎవరైనా నవ్వగలరా అంటే ఇది ఎలా వచ్చి బహు జన్మల కృషిని బట్టి వచ్చింది ఆడికి ఇలా ఒక్క జన్మలో వచ్చింది కాదు ఒక్క రోజులో సమ్మ అంటే మనం ఏదైనా కృషి చేస్తే మనకి దాని ఫలితం రాబోయే జన్మ ఆ ప్రయత్నం ఏదైనా చేస్తాం అనుకోండి రియలైజేషన్కి ఆ ప్రయత్నం చేసినప్పుడు దాని తాలూకు వెంటనే మనకి సిద్ధించకపోయిన ప్రయత్నం తాలూకు ఆ ఎఫర్ట్ యొక్క విలువ ఏం పోదు మనకి వచ్చి జన్మకు వచ్చారు. మనకి ఏదైనా చెడ్డ ఆలోచన వస్తుందనుకోండి దాని ప్రభావం ఎప్పటికప్పుడు ఉంటుంది. మనకి ఏదైనా మంచి ఆలోచన వస్తుందనుకోండి దాని ప్రభావం ఎప్పటికప్పుడు ఉంటుంది. మీరు మీ ఇంట్లో వాళ్ళందరూ సుఖపడాలను మీరు ఎక్కడికో పారిపోయి ఏ మలయ పర్వతాల్లో ఉండి మీరు మీ ఇంట్లో వాళ్ళందరూ సుఖపడాలి పోయి నేను ఇంటికి దూరం అయిపోయినా, ఇంట్లో వాళ్ళు శాంతిగా ఉండాలి, ఇంట్లో వాళ్ళు సుఖంగా ఉండాలి, మీరు అక్కడ అనుకుంటే దాని ప్రభావం కూడా మీ కుటుంబం మీద పనిచేస్తుంది. అంటే ఆత్మ చైతన్యము బ్రహ్మము జ్ఞానము అన్నీ వదిలేని తలంపు కూడా చెప్తుంది. ఇప్పుడు మీకు ఎవరికైనా ద్వేషం ఉందనుకోండి, ఆ ద్వేషం మీ ముఖంలోకి వచ్చేస్తే ఇతరులకు తెలుస్తూ ఉంటుంది. మీ ద్వేషం ఒకసారి మీ ముఖంలోకి వచ్చేస్తాం అనుకోండి, ముఖంలో తెలిస్తే మైండ్ శరీరం రెండు లేవు, మనసు శరీరం రెండు లేవు. మనసు యొక్క స్థూల భాగమే శరీరం. శరీరం అంటూ ప్రత్యేకం ఏమి లేదు, మైండ్ యొక్క స్థూల భాగమే శరీరం. ఆ మనో నాశనం అయ్యే వరకు ఇంకో దేహాన్ని ధరిస్తుంది, మరి అది నాశనం అయ్యే వరకు ఇంకో దేహాన్ని ధరిస్తుంది. అంతే కదా, ఇప్పుడు మనకు ఏదైనా పనిముట్టి ఉంది, పోతే ఇంకో పనిముట్టి కొనుక్కుంటున్నాం కదా. అలా మైండ్ నుంచే దేహాలు రాకుండా శ్మశానాలకు వెళ్లకుండా ఎవరికి సాధ్యం కాదు. వాడికి టామ్ టామ్ కూడా అక్కర్లేదు. చాలా మంది మంచి పనులు చేసిన టామ్ టామ్ కోరుకుంటారు. ఎందుకు దేనికి టామ్ టామ్? వాడు అహంకారం పెద్దదనే, వాడు మనసు పెద్ద, దేనికి టామ్ టామ్? మనం చేసి ఈ పని ఎంత క్వాలిటీగా చేయాలంటే, ఎంత కూల్గా చేయాలంటే, అలా మనం ఈ ప్రపంచంలోకి వచ్చి వెళ్ళిపోయామనే జాడపడి ఇతరులకు చేయకూడాల్సిన పనులు. మరి ఈ ప్రపంచంలోకి వచ్చాం, వచ్చేసి బయటకు వెళ్ళిపోయి ఎప్పుడో కొంతకాలం బతికాం, బయటకు వెళ్ళిపోయాం అని ఇతరులకు కూడా జాడ తెలియవలసిన అవసరం లేదు. అలా జీవిస్తే మనకు మోక్షం వస్తుంది. అలా జీవిస్తే ఇంట్లో వాళ్ళ దగ్గరే గుర్తింపుని కోరుకుంటా అంటే ఇంకా ఎలా జీవిస్తాడు? తర్వాత ఇంకోటి, మనల్ని ఇంట్లో వాళ్ళు అన్న సమాజంలో వాళ్ళు ఎవరైనా ప్రేమిస్తున్నారో, ప్రేమించడం లేదు, వాళ్ళు ప్రేమించడం లేదు, వీళ్ళు ప్రేమించడం లేదు అని అనుకోక. వాళ్ళ ప్రేమ మీద ఆధారపడి మనం అంతకాలం బతుకుతాం. మనంతా మనం బతకాలి, కానీ ఎవరిలో ప్రేమల మీద ఆధారపడి, ఈ ప్రేమల మీద, ఏగల మీద, దోమల మీద ఆధారపడి ఎంతకాలం బతు? ఎవరిలో ప్రేమ మీద వాళ్ళు చూడటాలో, కానీ మమ్మల్ని ఏళ్ళు చూడటాలో, ఎందుకు చూడటాలో? చూడటంటే ఏమొచ్చింది మనకు? ఏం చూస్తాం? ఆ పని ఇంకోటి, మెకానికల్గా చూసేవాళ్ళు మన దగ్గర లాభం లేదు, అంతకంటే పని మనుషులు లేదు. ఇప్పుడు వాళ్లే మెకానికల్గా చూస్తున్నారు, కొన్ని పని మనుషులు చూస్తారు కదండి. అది ప్రేమ లేకుండా ఇంట్లో వాళ్ళు చూసినా వాళ్ళే చూడాలి, మీకు అక్కర్లేదు, పని మనుషులు చూసినా సరిపోతుంది. అయితే అప్పుడు ఎఫెక్షన్ లేనప్పుడు, లవ్ లేనప్పుడు అది ఎవరు చూస్తే ఉంది? మన ఇంట్లో వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు మన మీద ఎఫెక్షన్ లేదనుకోండి, కానీ ఇది మెకానికల్ గా చూస్తూ ఉంటారనుకోండి, వాళ్ళకి పని మనుషులకి తేడా ఏంటి? పని మనుషులు చూసినా సరిపోతుంది, మనకు వాళ్ళే చూడాలి, మనకు అవసరం లేదు. లోపల ఆ భాగం లేనప్పుడు, ఏ ప్రేమి, ఆ ప్రేమించే భాగం లోపల ఆప్ష అయితే లేనప్పుడు పని మనుషులకి ఇంట్లో వాళ్ళకి తేడా లేదు. తర్వాత ఈ ఆత్మజ్ఞానం మీరు ఎవరికైనా కావాలని కోరుకుంటారంటే, మనకి ఆత్మ బలం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. సరసానిగా మన మీద మనకు విశ్వాసం ఉండాలి, మన ఆత్మబలం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. అయితే కఠోపనిషత్తులు ఏం చెప్పాయంటే, బద్ధకస్తులకి, బలహీనులకి, ఆత్మవిశ్వాసం లేని వాళ్ళకి, ఆత్మబలం లేని వాళ్ళకి ఆత్మజ్ఞానం కలగదు, ఆత్మశాంతి రాదని చెప్పాడు కఠోపనిషత్తులు. యమధర్మరాజు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? యమధర్మరాజు చెప్పాడు. ఎవరికి? నచికేతలు చెప్పాడు. మీకు గుళ్ళు చుట్టూ తిరగడం, రాళ్ళ మొక్కటం, ఎక్కడ రాయి కనిపిస్తే అక్కడ మొక్కటం, ఇలా జ్ఞానం రాదు. మొక్కని మీరు ఇడితే అంటే మీ గుళ్ళో దేవుడికి వెళ్ళండి, అది గుళ్ళో దేవుడిని కూడా చూసిరండి, మీకు అవసరమైతే. మనకు దేహభావం ఉన్నప్పుడు వెళతా ఉంటాం, అడిగేదో అభిషేకం, శివుడికేమో అభిషేకం, విష్ణుకేమో అలంకారం, ఇవన్నీ చేస్తా ఉండవు ఉత్సవం. మరి అంతర్యామదేవుడు నారాయణుని మనం దర్శించలేనప్పుడు ఏం చేస్తాం? రాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండవలసింది, అది రెండో పక్షమైనా తిరుగుతూ ఉండవలసింది. అంతర్యామదేవుడు నారాయణ మనం చూడలేనప్పుడు, మనిషిలో ఉన్న గాడ్ని మనం చూడలేనప్పుడు మరి ఏం చేస్తాం? గుళ్ళోకి వెళ్ళి ఆ దేవతలను, ఆ రాళ్ళ మీద దేవుడికి చూడాలి. ఏం చేస్తాం? మనిషిలో దేవుని చూడటం మనకు చేత కాదు. నేనున్నానని మీ హృదయంలోని చెబుతున్నాడు ఆయన. ఆయన చెప్పినా మనకు రాళ్ల మీద దృష్టి ఉంటుంది, కానీ మనిషి మీద ప్రేమ ఉండదు. అంటే మనం అలా తయారైపోయాం, మనం పెంచి మన పెరిగిన వాతావరణం అది అన్నీ అలా తయారైపోయాం మనం. అని చెప్తే నీకు ఆత్మవిశ్వాసం ఉండాలి. మీకు ఎప్పుడైనా అశాంతి వస్తుంది అనుకోండి, అశాంతి వస్తే మీ కోడల మీద గెంతేయకండి. మీకు ఎవరికైనా అశాంతి వస్తే మీ కోడలను పట్టుకుని తిట్టేయకండి. అది నీ ఆయన కొడుకు తిట్టడం ఎందుకు? ఆ ఎర్రోడు ఎందుకు పట్టుకు తిట్టడు? వాడు ఇంటికాడ సంసారం చూసుకోవటం మమ్మల్ని ఏదైనా తిరుగుతూ ఉంటాడు రోడ్ల మీద, ఎవరిని చెప్తాను తిట్టిన లాభం. అయితే ఎవరి వల్ల విషయం మనకు రావటం ఏంటి? అసలు అసలు మనం శాంతి కోసం వాళ్ళ మీద ఎందుకు ఆధారపడాలి? అది ఎందుకు ఇది చెప్పేయండి వాళ్ళు అసలు వాళ్ళ మీద? చాలా మంది మా అబ్బాయిలు చూడతారు కదా, మా కోడలు ఎందుకు మీకు అబ్బాయిల మీద కోడల మీద ఎందుకు మీకు ఆధారపడాల్సిన పని ఏంటి? అసలు ఆత్మవిశ్వాసం లేకపోవటం, ఆత్మబలం లేకపోవటం వల్ల వాళ్ళు చుట్టాలి వీళ్ళు చుట్టాలి అనుకోవటం నీకు ఆత్మజ్ఞానం అలా కలుగుతుంది. ఇంకోటి చూస్తేనే ఎక్కువ ప్రమాదం, చూడకపోతే ఏ కూడా చూస్తే వాళ్ళ మీద మమకారం పెరుగుతుంది. మమకారం పెరిగితే దేవుడి మీద భక్తి తగ్గిపోయి ఎవరినైతే ప్రేమించే ఆ చివరి రోజులు వాళ్ళు జ్ఞాపకం వస్తారు. నీకు రాముడు జ్ఞాపకం రాడు, ఈశ్వరుడు జ్ఞాపకం రాడు, నీ మీద ఇంటికాడ నీకు ఇంటికాడ ఎవరి మీద మమకారం వాళ్ళు జ్ఞాపకం వస్తారు. అంటే పునర్జన్మలు ఎక్కువ ఇంకా శవలా మోయవలసి వచ్చినప్పుడు అంతే వాళ్ళ కారణం నాకు అశాంతి వచ్చింది అనుకోండి, అండ్ వాళ్ళ కారణం అశాంతికి నాకు దుఃఖం వస్తుంది వాళ్ళ కారణం. ఇవన్నిటికి ఆడ మీద ఈడిపోయింది గింత యుద్ధం చెప్పాడు మహాభారతంలో. ఇది ధర్మరాజుకి భారతంలో వస్తుంది మహాభారతం. ధర్మరాజుకి ఎన్నో నీతులు వర్షం కింద కురిపించాడు భీష్ము. కృష్ణుణ్ణి ఏదో అడిగాడు, భారత యుద్ధం అయిపోయిన తర్వాత నన్నేం అడుగుతారా, మీ తాతగారు గొప్పవాడు, నన్నేం అడుగుతావు, మీ తాతగారికి మించిన మనిషి లేడు, కానీ అదే దొరదృష్టి ఏంటంటాడు ఆ కౌరవుల పక్షంలో ఉండిపోయాడు. అంటే ఏ గుడ్ మ్యాన్ ఇన్ ఏ బ్యాడ్ పార్టీ. భీష్ముడు చాలా మంచివాడు, ఈజ్ ఏ గుడ్ మ్యాన్ బట్ ఈజ్ ఇన్ బ్యాడ్ పార్టీ. నీకు అర్థమవుతుంది, మనిషి మంచివాడు చెడ్డ పార్టీలో ఉన్నాడు. కొంతమంది ప్రారంభం దేహ ప్రారంభం మనం ఏం చెప్పలేము. అది వీడు కృష్ణుని అడిగితే నన్నే అడుగుతారా, మీ తాతగారి కంటే నేను గొప్పవాడిని కాదు, మీ తాతగారు అన్ని చెప్పగలను, వాడికి తెలియని బ్రాంచ్ లేదని చెప్పాడు. పైగా ఉత్తరాయణం దగ్గరికి వచ్చేస్తుంది, ఆయన ఉత్తరాయణం వస్తే వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు, నీకోసం ఉంది, నీకేదో నువ్వు వెళ్ళి ఆయన అడుగు, ఆయన అయితే నీకు మంచి మాటలు చెప్తాడు, నీకు శాంతి కలుగుతుందని చెప్పాడు. అంటే ఈయన ఏంటంటే వీళ్ళందరూ ఎందుకు వచ్చిన రాజ్యాలు, ఎందుకు వచ్చిన గొడవలు, ఈ రాజ్యాల పేచీల గురించి వేలాది మంది చచ్చిపోయారు, రక్తం మురికి కాలంలో నీరు ఎలా, ఈ సైడ్ కాలంలో మన రోడ్ల పక్కన సైడ్ కాలంలో నీరు ఎలా ప్రవహిస్తుందో భారత యుద్ధంలో రక్తం ఎలా ప్రవహిస్తుంది. ఆ రక్తాన్ని చూసి ధర్మరాజు ఏమనుకో, ఇదంతా నా గురించే కదా అనుకున్నాడు. వాళ్ళు ఏదో రాజ్యం ఏమన్నారు, కౌరవులు రాజ్యం ఇవ్వనన్నారు, పోను వదిలేసుకుంటే వదిలిపోను, ఏదో రాజ్యం కూడా ఎందుకని వదిలేసుకుంటూ వదులుకొని ఇంతమంది జనం చచ్చిపోదు, ఈ రక్తం ఏంటి ప్రవాహం ఏంటని పాప మంచివాడు సహజంగా మంచివాడు కాబట్టి దుఃఖం వచ్చింది. ఆ భీష్ముడు ఆ దుఃఖం చల్లారటానికి కృష్ణుడు నా దగ్గర ఎందుకు లేదు, భీష్ముడి దగ్గరికి వెళ్ళిపోదాం, నేను కూడా వస్తాను, భీష్ముడు చెప్పే మాటలు నువ్వే కాదు నేను కూడా వింటాన్నాడు. కృష్ణుడు ఏమన్నా అంటే నువ్వు ఒక్కడే వింటే ఇలా సరిపోదు, నేను కూడా వినాలి కదా, మీ తాతగారి దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది, అది ఉండగానే మనం ఉపయోగించుకోవాలి నాలెడ్జ్, శరీరం పోతే ఏముంది చెప్పేవాడు ఎవడుంటాడు, అది దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టుగా నేను కూడా వస్తాను, నీ కూడా దగ్గర ఉన్నాడు, దగ్గరికి కూడా వెళ్ళాడు. అప్పుడే విష్ణు సహస్రనామాలు చెప్పాడు ఎవరు, భీష్ముడు ధర్మరాజుకి. మనం చదువుకునే విష్ణు సహస్రనామాలను అక్కడే చెప్పాడు. తాతయ్య నువ్వు ధర్మాలు నూరిపోసేస్తున్నావు, నాకు దుఃఖము తగ్గలేదు, అశాంతి తగ్గలేదు అన్నాడు. అయ్యి బాబు నూరు పోసేస్తాం, వర్షం కొంగు వృష్టి కింద కురిపించేస్తావు, నీతి శాస్త్రం అంటాను అన్నీ చెప్పేస్తావు, ప్రపంచంలోని కష్టకాలు చెబుతున్నావు, హ్యూమన్ నేచర్ ఎలా ఉంటుందో చెబుతున్నావు, ఆ హ్యూమన్ మైండ్ బిహేవియర్ ఎలా ఉంటుందో చెబుతున్నావు, అన్నీ చెబుతున్నావు, నాకు అశాంతి పోలేదు, దుఃఖం పోలేదు తాతగా. అంటే ఎన్ని చెప్పినా మనసు ఆగటం లేదు, ఇంత యుద్ధమేందుకు, ఇంత మారణ హోమేందుకు, ఇంత జనం చచ్చిపోవటం ఏంటో, అంటే చచ్చిపోయినా పర్లేదు, ఇదంతా నా గురించే వచ్చింది మొత్తం, అప్పుడు నాకు రాజ్యం ఇవ్వకపోయినా పర్లేదు, నేను ధైర్యంగా అనలైపోయాను, అంతే కదా యుద్ధం ఈ రక్త ప్రవాహాలు అని ఏందే ఎంత చేస్తే నాలుగు మెతుకులు తినటానికి ఇంత యుద్ధం ఏంటి, ఇంత గొడవ ఏంటి అని ఏదో అనుకుంటున్నాడు ఎవరో ధర్మరాజు. అంటే నీకు అశాంతి తగ్గట్లేదు. అప్పుడు కనిపెట్టాడు కాబట్టి భీష్ముడు కనిపెట్టి మందు, ఇప్పుడు మందు వేస్తున్నాడు. అప్పుడు జనరల్గా చెప్పి కలిపాడు ధర్మరాజా ఇప్పుడు నీ అశాంతి కారణం ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఈ యుద్ధానికి నువ్వే కారణం అనుకుంటున్నావు, అది ఇప్పుడు కనిపెట్టాడు భీష్ముడు. ఇప్పుడు డాక్టర్ కూడా ఒకసారి చట్టదావు, అది నాలుగు రోజులు వైద్యం చేసే ఎవరికి అప్పుడు ఏ రోగం వస్తానో ఎందుకో ఒకసారి నాలుగు రోజులు ఐదు రోజులు పడుతున్నావు, అంటే అన్నిటికంటే రోగ నిర్ధారణ చాలా కష్టం, మందులు ఇవ్వటం తేలిక, ఆ రోగ నిర్ధారణ చాలా కష్టం. అప్పుడు నాకు అర్థమైంది, నీకు అశాంతి ఎందుకు వస్తుంది, నీకు దుఃఖం ఎందుకు వస్తుందో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. నాకు అశాంతి ఆగటం లేదు, దుఃఖం ఆగటం లేదు, నువ్వు చెప్పిన మాటలు వింటున్నాను, ఓ పక్కన వింటున్నాను, లోపల దుఃఖం పొంగి పొంగి వస్తుంది. దీనికి అందరికి నేనే కారణం. అదేంటి కర్తృత్వం, దాన్ని ఏమంటారో కర్తృత్వం. ఈ చెడ్డకంత నేనే కారణాన్ని అనుకోవటం అను ఇప్పుడు ఈ చెడ్డకంతా నువ్వు కారణం కాదు. నువ్వేమనుకుంటున్నావు, నువ్వు కారణం కాకపోయినా నేనే కారకుని అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి అశాంతి వస్తాయి. ఈ అశాంతి నీకు ఆగదు. దగ్గరగా ఇంకా కొంచెం దగ్గరగా వచ్చి కూర్చో ధర్మరాజా, ఆడు మనమడే కదా ధర్మరాజు, దగ్గరికి వచ్చి కూర్చో. ఆడితో పాటు ఈడి పాలుతున్నాడు పరమాత్మ, ఆడికి ఏంటో, ఆడు మాయం. ఆ కృషి అంటే మాయవి, ధర్మరాజు పాలుతా అంటే ఆడు పాలుతా, ఆడు దగ్గరికి వెళ్తున్నాడు. ఆ భీష్మ చెప్పి ఏంటన్నది, ధర్మరాజుని దగ్గరికి రమ్మంటే ఆడు దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నాడు, ఎవడు పరమాత్మ కూడా దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నాడు. మనలో ఉన్న ఆత్మ ఆయన కృష్ణుడు అంటాడు. కృష్ణుడు అంటే మనం ఎవడో పరాయణుడు పరాయణుడు అనుకుంటాం. మనలో ఉన్న ఆత్మ అది మనకు తెలియటం లేదు. మనలో ఉన్న ఆత్మను తెలియకపోవటం ఎవడో వసుదేవుడి గారి అబ్బాయి, వాళ్ళ అబ్బాయి, వీళ్ళ అబ్బాయి ఏదో అనుకుంటాం. అప్పుడు ఏం చెప్పాడంటే, భీష్ముడు ఒక కథ చెప్పాడు. ఆ కథ చూడ వాడికి అశాంతి ఆగిపోయింది. సబ్జెక్ట్ వల్ల ఆవిడకి పెద్ద ఉపయోగపడలేదు. ఆ మనవని దగ్గరికి కాకేసి ఒక కథ చెప్పాడు. ఆ కథ వల్ల అశాంతి తగ్గిపోయింది. ఎలా అంటే, ఓ తల్లి కూడా బ్రాహ్మలు అంటారు, బ్రాహ్మలు తల్లి వీడు బ్రాహ్మలు వాడు, తల్లి కొడుకు రోడ్డు మీద నడిచి వెళ్తున్నారు. ఏదో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ప్రయాణం చేసి వెళుతున్నారు. అంటే వాళ్ళు ఏదో పని మీద నడిచి వెళుతున్నారు. నడిచి వెళ్తాంటే కొంత దూరంలో పొట్లు ఉన్నారు. అంటే రోడ్డు పొట్లు ఉన్నాయి అక్కడ, ఆ పక్కన ఈ పక్కన పొట్లు. ఓ పాము వచ్చి పొట్టలో పొట్ట పక్కన తిరుగుతుంది. వీళ్ళని చూసి అది ఓ పాము వచ్చి ఆవుని కర్రలో ఇక నాడు అబ్బాయిని కరిచేస్తుంది. ఎవరిని కలిసింది, వాళ్ళ అబ్బాయిని కలిసేస్తుంది. కలిసేస్తే చచ్చిపోయాడు. కలిస్తే 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో చనిపోయాడు. పైగా పాము మామూలుగా ఎక్కడనే ఫ్లెష్ మీద కలిస్తే పర్లేదు, మెరం మీద కలిస్తే తొందరగా చచ్చిపోతాడు. ఎక్కడ మాంసం మీద ఎక్కడ మన మాంసం మీద ఎక్కడన్నా కలిసింది అనుకుంటే, అది కలిసినప్పుడు అంత ప్రమాదం లేదు. ఆ ఏదో ఇంజక్షన్ చేయ, నరం మీద కలిస్తే ఆ కాటు నరం మీద పడితే తొందరగా విషం బాడీ అంత పాటు ఫ్లెష్ మీద కలిస్తే అంత సరిగ్గా నరం మీద కలిసింది అనుకోండి, విపరీతం తొందరగా మనిషికి తొందరగా విషం అంతా వ్యాపించిపోదు బాడీ అంతా. సరే ఇంకా ఆ విషయంలోకి మనం వెళ్ళొద్దు. ఓ బోయివాడు వచ్చి చూసి అమ్మ ఏడుస్తాం, మా అబ్బాయి చచ్చిపోయాడు పాము. ఆ పాము ఎక్కడ ఉందంటే పొట్ట పక్క వెళ్ళిపోయాడు. ఆడు బోయివాడు, ఆడెవడో బోయివాడు అంటే జంతువులు వేటాడు వాడు. బోయివాడు వెళ్ళే ఆ పొట్ట దగ్గరికి వెళ్ళి పావును పట్టుకున్నాడు, పావుని పట్టుకున్నాడు. ఆ పావును పట్టుకున్నాడు, ఆవిడకి పాము పట్టుకోగలడు అంటే కరవకుండా పీకి పట్టుకున్నాడు. ఈ అమ్మ దగ్గర తీసుకొచ్చాడు. ఇగో నీ అబ్బాయిని, నీ అబ్బాయిని చంపాడు, నీ అబ్బాయిని ఎవరు చంపాడు, ఈ పాము చంపాడు. నీ ఎదురుగుండా పాముని నేను చంపేస్తాను, నీకు దుఃఖం చల్లారిపోతుంది అన్నాడు. ఆ బోయేవాడు ఏమన్నాడు, నీ అబ్బాయిని ఈ పాము చంపాడు, నీ ఎదురుగుండానే ఈ పాముని నేను చంపేస్తాను, చంపేస్తే నీకు కక్ష తీరిపోయినట్టుంటుంది, రిటాలియేషన్, తర్వాత అప్పుడు నీకు దుఃఖం తగ్గిపోదు, నీకు అప్పుడు దుఃఖం తగ్గిపోదు. సరే ఇడేనంటే పాముని చంపేస్తానంటున్నావు, పాముని చంపేయటం వల్ల మళ్ళీ మా అబ్బాయి బతుకుతాడు అని అడిగింది. సబ్జెక్ట్ చూడండి, ఈ బ్రాహ్మణ ఏమని అడిగారంటే, ఓ బోయవాడ నీ పాముని చంపేస్తారంటున్నావు, పాముని చంపేయటం వల్ల ఈ మా అబ్బాయి బతుకుతాడు, నీ అబ్బాయి బతకడం నీ కక్ష తీసినట్టు ఉంటుంది, నీ అబ్బాయి బతకడని చెప్పాడు. అంటే పాము మా అబ్బాయి చచ్చిపోయినప్పుడు ఇంకా నాకు కక్ష ఏంటది, నా కక్ష తీరటం అన్నీ ఎందుకు, మా అబ్బాయి బతికితే ఆ పాముని చంపవచ్చు, అంటే ఈ పావును చంపడం వల్ల మీ అబ్బాయి బతకడని చెప్పేశాడు బోయేవాడు. అయితే నువ్వు వదిలే పావు, వాడిని వదిలే, వాడు ఎటుపోతాడు పోతాడు, అలా ఏదో అడవిలో తిరుగుతూ ఉంటాడు, వాడిని చంపడం వల్ల నీకు ప్రయోజనం నాకు ప్రయోజనం లేదు, ఇప్పుడు మా అబ్బాయి బతికిపోయితే ఆయన చంపచ్చు అని వదిలే. అప్పుడు పావు ఏం చెబుతుంది అంటే, వదిలేయటానికి సిద్ధంగా ఉన్నాడు బోయేవాడు, అమ్మాయి వదిలేయమంటాడు. ఈ పావు ఉందంటే నేను చంపేశాను నేను చంపేశాను మీరు అనుకుంటున్నారు. మీ అబ్బాయి నా మృత్యువు, మీ అబ్బాయి మృత్యు నన్ను గెంటింది, మీరు నాకేం అపకారం చేయలేదు, కనిపించాడు. మాకు ఏదైనా కరవటం అలాంటి ఒకసారి కర ఒకసారి రెచ్చగొట్టపోయినా మేము కరి చేస్తా ఉంటాం. ఆ తేలు స్వభావం అది, అది కుట్టేస్తాయి. మనం తేలికి అపకారం చేయక్కర్లేదు, కుట్టేస్తాయి. అలాగే ఏంటంటే వాళ్ళందరికీ మేము ఉపకారం చేశాం, తిరిగి మాకు అపకారం చేస్తారని అంటారు మనుషుల్లో కూడా చాలా మంది. మేము ఎవరికైతే అపకారం చేసాం వాళ్ళు మాకు ఉపకారం చేస్తున్నారు అంటున్నారు మనుషులు అనుకుంటారు. దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది వరల్డ్. అది ప్రపంచం యొక్క స్వభావం. అక్కడ సబ్జెక్ట్ వదిలేదు. ఈ ప్రపంచం కూడా మంచిది కాదు, మంచిది కాదు చెడ్డది కాదు, ప్రపంచం కూడా మన దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది వరల్డ్. మీరు మంచి చేస్తే తిరిగి ప్రపంచం మీకు మంచి చేస్తున్నానే అలా అనుకోకుండా. మీకు మంచి ఏదైనా పర్లేదు. ఫుట్బాల్ ఆడి పిల్లలు ఫుట్బాల్ ఎలా తన్నుతారో ఒకసారి మిమ్మల్ని వరల్డ్ ప్రపంచం ఎలా తన్నేసి ఇచ్చిపెడుతుంది. దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది వరల్డ్. ఇప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా పెంచే తర్వాత తల్లిని చంపేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. తల్లిని చంపేసి పిల్లలు అనేక మంది ఉన్నారు. అవన్నీ ఆశ్చర్యపోకూడదు. దాని దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది వరల్డ్. అన్నం పెట్టక్కల చంపేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది చంపాలని చంపకపోయినా ఆ తల్లిని కానీ తండ్రిని కానీ కోపం వచ్చి కొట్టేస్తే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే చంపాలని ఎక్కువ కోపం వచ్చి కొట్టేస్తే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది వరల్డ్. అంటే గుణాలే కదా ప్రపంచం. అంటే గుణ ప్రపంచం అంటే ఏమి లేదు, గుణాలే. మనలోని గుణాలే ప్రపంచం. ప్రపంచం అంటే ప్రత్యేకం ఏమి లేదు, మనలోని గుణాలే ప్రపంచం ముందు అలా కనిపిస్తూ ఉంటుంది. అందుకని ప్రపంచం అంటే ఈ ప్రపంచం ఏముంది, ఏమి లేదు. మీ గూట్లోకి మీరు వెళ్ళిపోండి. ఎక్కడైతే నేను మీ హృదయంలో నేను ఉన్నాను అని పరమేశ్వరుడు భగవద్గీతలో భగవంతుడి ఏ హృదయం అయితే ఆయన చెప్పాడో, ఏ హృదయం అయితే ఆయన అంతర్యాముగా ఉన్నాడో, అది మీ నిజమైన ఇల్లు. అక్కడికి వెళ్ళిపోండి. ప్రపంచం ఎక్కడ ఉందో చెప్పండి. ప్రపంచం లేదు, పుట్టుక లేదు, చావు లేదు, ఎక్కడుందో చెప్పండి. మీరు వెళ్ళండి. మీకు గాఢ నిద్రలో ప్రపంచం ఎక్కడ ఉంది? గాఢ నిద్రలో ప్రపంచం ఎక్కడుంది? మీకు మెలకు రాగానే గుణాలు వచ్చేస్తాయి. మీరు మెలకు రాగానే గుణాలు వచ్చేస్తాయి. మళ్ళీ గుణాలను బట్టి జన్మలు వచ్చేస్తాయి. మళ్ళీ జన్మలు వస్తే చావులు. మీకు గాఢ నిద్ర మీరు అసలు మీరు మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి. ప్రపంచం ఉంటే అప్పుడు చెప్పండి. మీ ఇంటికి మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా మీకు ప్రపంచం కనిపిస్తా అంటే ఉందని చెప్పండి. మళ్ళీ లై ఎక్కర్లేదు. అయితే మేము ఆడక మంచి చేసామండి, వీళ్ళకి మంచి చేసామండి, మళ్ళీ బాగా తిరిగి ఆడే అప్పుడు అనుకోవటం వేస్ట్. దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచం కుక్క తోక లాంటిది. కుక్క తోక వంకలు ఇంతవరకు ఎవడు తీరైపోయాడు, ఏ సైంటిస్ట్ తీరైపోయాడు. ప్రపంచం అంటే అలా కొంటాం. మిమ్మల్ని ఫుట్బాల్ తన్నాడు, తన్నేస్తుంది ప్రపంచం. ఇవన్నీ తట్టుకుంటేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇవన్నీ మీరు తట్టుకోగలిగితేనే మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. కానీ లేకపోతే కలగదు. ప్రపంచం యొక్క తల్లులు మీరు తట్టుకోలేరు అనుకో ఇంకా ఆత్మజ్ఞానం కలగదు. అంటే వీడు గట్టిగా ఉన్నాడా ఓటుగా ఉన్నాడా సార్ లోకం తన్ని చూపిస్తూ ఉంటాం. అందులో కూడా పరమేశ్వరుడు సంకల్పం. వీడు ఓటుగా ఉన్నాడా గట్టిగా ఉన్నాడా, వీడు మంచి చేసేవాడని మన తల్లులు తిని మంచి చేయడం మానేస్తాడమని ప్రపంచం అనుకో. అంటే ఎమ్మన ఉన్నది గుహలోకి తొందరగా వెళ్ళినవరు. మీ ఇంటికి మీరు వెళ్దామన్నా మీకు ఆ సంకల్పం ఉన్నా తొందరగా వెళ్ళలేరు. మీ ఇంటికి మీరు వెళ్ళరు. మా అడ్డొస్తుంది. ఆ ప్రపంచం అలాగే ఉంటుందని వదిలేదు. అస్తమానం మీ మనసును పాడు చేసి వాళ్ళకి మంచి చేసామండి, వీళ్ళకి మంచి చేసాం, మళ్ళీ మాకు చెడ్డ చేస్తాం అలా అనుకో అంటే అనుకోండి. వేస్ట్. ప్రపంచం అంటే అలాగే ఉంటాం. ఒక చోదన వంక ఎవడ తీయగలడు? రావణ మనిషి అరుణాచలం వచ్చిన కొత్తలో ఆయన మూత్రం పిల్లలు ఆడుకోవటానికి శరీరం మీద మూత్రం కూడా విసర్జించిన రోజులు ఉన్నాయి. అది సరదా కోసం. ఈ పాము ఏముందంటే ఇప్పుడు ధర్మరాజు కశ్యాంతి ఆగిపోయినా కాదు. ఈ పాము అంటే మృత్యు ఎందుకు వచ్చి ఆయన కరువు నాలో మరి ఏదో ప్రేరణ వచ్చింది. పాపం ఆడ అబ్బాయి నా జోలికి రాలేదు, నేను ఉడికే రోడ్డు పక్కన చూస్తున్నాను ఆయన కరువు. రోడ్డు మీద ఇల్లు వాళ్ళందరూ నేను కరవటలేదు, చాలా మంది వెళుతున్నారు కదా, ఇంకా మాకు కరవటమే పని, ఇంకో పని లేదు అంటాను. అబ్బాం నేను కలిసి నిన్ను కరిచేసి అది 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 వేదాంతం చెబుతాను, మాకు ఇంకో పని లేదా కరవటమే పని అంటాను. నేను చాలా మంది చూస్తే ఇవి అందరినీ కరిచేస్తున్నానా, ఏదో అని కరువు అని కరువు ఇళ్ళని కరువు అని కలిసే కలిసే నాకు లోపల నుంచి ఏదో ప్రేరణ వచ్చింది. ఒకవేళ అబ్బాయికి మృత్యు అమ్మ ఒకవేళ ఆ మృత్యువు నన్ను అలా ప్రేరేపించి వచ్చిన కలిసిన మాట నిజం, కానీ అది కనిపించిన వాళ్ళలో మేము కలిసే అబ్బాయిని కలిసే కలిసే అని నాకు అనిపించింది, వచ్చి కలిసిన మాట నిజం. నన్ను చంపేస్తే మాట నేను ఇంకా చేసి పోయేవాడు చేసే ఉంది కదా, ఇది కారణం మృత్యు వాడిని చంపింది కానీ నేను చంపలేదు అనుభవం. నాకు ఇంకో పని లేదా కరవటే పదా, ఎవడు కనిపిస్తాడు కరవటే పరా. ఇప్పుడు చెట్ల మీద కూడా మేము తిరుగుతూ ఉంటాం, పాము పాము ఉంది చెట్ల మీద తిరుగుతాం, మీ ఇంట్లోకి వస్తాం గోడ మీద తిరుగుతాం, ఇంకా గోడని చెట్టుని కలిసేయట్లేదు మా పని, ఇంకో పని లేదా మాకు, మాకు ఇంక మేత చేక్కర్లేదు ఇంక కరవటే పనే. ఆ తల్లి కన్విన్స్ అయింది, మృత్యువు నన్ను గెంటింది అక్కడికి మీ అబ్బాయి దగ్గరికి, మీ అబ్బాయి నాకు ఏమైనా విరోధే, మీ అబ్బాయి నాకు ఏమైనా పోను రాళ్ళు వేసి కొట్టాడు, నన్ను రాళ్ళు వేసి అని కొట్టలేదు కదా మీ అబ్బాయి, పోయి నిన్ను కరవచ్చు కదా నువ్వు పెద్దదాను, ఆయన్ని కరవాలని నాకు బుద్ధి పుట్టింది కానీ నిన్ను కరవాలని బుద్ధి పుట్టలేదు, కలిసిన మాట నిజమే, నన్ను ఏం చేస్తారో చేసుకోండి, తప్పు నాది కదా మృత్యువుదని చెప్తాను. అప్పుడు తల్లి అందరూ పోయబడుతున్న వాడిని వదిలే ఉంది, ఎవరినయ్యా ఈ పావును వదిలేము, మృత్యు వచ్చిన తర్వాత ఈ పావు చెప్పేది పోయిన తర్వాత మృత్యు వచ్చింది, కాబట్టి ఈ పోయేవాడి దగ్గరికి తెలియదు. అంటే వాడు నన్ను తిట్టేసి వెళ్ళిపోయాడు ఆ పావు, మృత్యు ఏమంటుంది నన్ను తిట్టేసి వెళ్ళిపోయింది అది, ఇంకా నాకు సంపదేమో పని అని అది అంటుంది. ఇంకెలా ఈ గొడవ, ఈ గొడవ ఎలా పరిష్కారం అవుతుంది, పావేమో అందరినీ కరవటే పని అని నాకే తెలిపోయింది, ఈ మృత్యు వచ్చి అంటే నాకు పని పోవటం లేదు, అందరినీ చంపటమే నాకు పని ఉంటుంది, ఇంక పని లేదా నాకు కనిపించిన వాళ్ళలో చంపటమే నా పనే, అది ఇదంటే ఎందుకు ఈ పాము గొడవ చూస్తే ఎలా ఉంది, మృత్యు గొడవ చూస్తే ఎలా ఉంది, ఇది భీష్ముడు చెబుతున్నాడు, ఈ కథ వండర్ఫుల్ గా ఉంది, ఎవరో చెప్తున్నాడు ధర్మరాజుకి చెప్తున్నాడు, ఇది పరమాత్మ కూడా విన్నాడు ఈ కథ చెబుతాడు భీష్ముడు చెబుతాంటాడు. ఇంకా నాకు అయిపోయాడు కానీ ఇంక మంది చూస్తున్నాను అందరినీ చంపుకెళ్ళిపోవటం పని, ఇంకా నాకు పని పాటు లేదు నాది వచ్చి అంటాను. అది నా యొక్క కాలుడు యమధర్మరాజు గెంటాడు నన్ను, యమధర్మరాజు గెంటాడు నన్ను, ఆయన చంపే ఆయన టైం అయిపోయింది చంపేయమని నా పావును ప్రోత్సహించాను. ఏదో ఉంపు ఉండాలి కదా, క్యాన్సర్ జబ్బో ఇంకో జబ్బో ఇంకో జబ్బో ఆ కరి చచ్చిపోయాను లేకపోతే యాక్సిడెంట్లో చచ్చిపోయాను, ఏదో ఉంపు ఉంటుంది కదా మనిషి చచ్చిపోవడానికి, అయితే వాడు నేను పావును ప్రేరేపించిన మాట నిజమే, అయితే నాకు కాలుడు కాలుడు అంటే యముడు, మన యముడు యముడు అనుకుంటున్నా కృష్ణుడు అన్నాడు, నీకేదో కొత్త బట్టలు వేసుకున్న అబ్బాయిలా కనిపిస్తున్నాను, యుద్ధాలు చేసి అబ్బాయిలా కనిపిస్తున్నాను, పైన నెమలపించింది కట్టుకున్న బట్టలు మీ సిల్క్ బట్టలు బాగా ఉన్నాడు కృష్ణుడు అనుకుంటున్నారు, నేను కాలుడిని మృత్యుని టైం వచ్చాడు ప్రాణంతో వెళ్తాను. కృష్ణుని చూస్తే ఎలా ఉంటాడు, బాగున్నాడు చాలా బాగున్నాడు, స్వీట్ గా ఉంటాడు, అన్ని బాగానే కనిపిస్తాడు, చిలుక బట్టలు పైగా చిలుక బట్టలు వేస్తాడు, నెమలు పెంచి ఒకటి పెడతాడు, బట్టలు అంటే ఇష్టం ఆయనకి, ఇవన్నీ పెడతాడు, చూడటానికి ఎలా ఉంటాడు పెళ్లి కొడుకులాగా ఉంటాడు, నిత్య పెళ్లి కొడుకు అని పేరు ఆయన, అంటే ఎక్కడికైనా చుట్టాల ఇంటికి వెళ్తే ముస్తాబా వెళ్తాడు, దాని పనులే చుట్టాల ఇంటికి వెళ్తే ఇద్దరికి వెళ్తే ముస్తాబా వెళ్తాడు, ఇద్దానికి వెళ్ళి వాళ్ళు ఎవరో ముస్తాబా వెళ్ళరా, మా ఏ యుద్ధం చేస్తాడు ఏంటి ముస్తాబా వెళ్తాడు, ఆ కర్ణుడు ఆ భీష్ముడు ద్రోణుడు యుద్ధం చేస్తాంటే ఆ కర్ణుడు కొన్ని దెబ్బలు అన్ని అర్జునుడి మీద అన్ని దెబ్బలు పడకుండా ఈ కొన్ని దెబ్బలు కాసుకున్నాడు, ఎవడో ఎవడో కృష్ణుడు అడివాడు అర్జునుడు అర్జున అంటే మీ తాత యుద్ధం చేస్తున్నాడు, మీ గురువు యుద్ధం చేస్తాడు, ఇదే నేను కొత్త బట్టలు నా బట్టలు చింపేస్తున్నారు అంటాడు, అయ్యి కొత్త బట్టలు వేసుకుని యుద్ధంలోకి వెళ్ళమన్నాడు అసలు, ఇప్పుడు పెళ్లికి వెళ్తే మీరు కొత్త బట్టలు వేసుకెళ్ళవచ్చు, ఇద్దానికి ఎవరైనా కొత్త బట్టలు వేసుకెళ్ళరు, నా బట్టలు చింపేస్తారు అంటాడు అర్జున్ తోటి, ఇదేంటి నా బట్టలు చింపేస్తారంటే నేను రథం తోలుతున్నాను అంతే, నీ మీద వచ్చు నీ బట్టలు చింపేయచ్చు నేను చంపేయచ్చు నేను ఏదో చేసుకోవచ్చు, నా బట్టలు నేను కొత్త బట్టలు ఇదే పైగా చిలుకు బట్టలు
చిరుకు బట్టలు చిరక బాణం తగిలించి చిరుకు బట్టలు చిరిగిపోక ఎలా ముట్టుకుంటే చిరిగిపోతాయి చిరుకు బట్టలు. నా బట్టలు చింపేస్తున్నారో నా బట్టలు చింపేస్తారా అనుకోండి. అంటే ఆ ఉద్దేశం ఏంటి, ఇంకా బాగా యుద్ధం చెయ్యి నువ్వు, యుద్ధం చేయకపోతే నా బట్టలని లాగేసిలా ఉన్నారు చింపేస్తారు అందరూ. మీ తాతగారి మటుకు నీ తాతగారు బాణాలు వేసేస్తున్నారు, మీ గురువు మటుకు గురువు వేసేస్తున్నారు, అందరూ బాణాలు వేసేస్తారంటే నువ్వు నీ మీద వేయచ్చు నా మీద వేయటువంటి నా బట్టలు చిరిగిపోతున్నా అంట. అది ఎవడేసుకెళ్ళమన్నాడు కొత్త బట్టలు వాడు ఏమన్నానంటే నీకు బాగా అలా కనిపిస్తాను, ఏదో నిశ్చి పెళ్లి కొడుకు లేక కనిపిస్తాను, ప్రాణాలు తీసి కారు అని చెప్పాడు. టైం వచ్చేవాడికి అందరి ప్రాణం తోడేసి పట్టిపోతాను. ఇప్పటికే కళ్ళకి ఎలా కనిపిస్తున్నాను కాలుణ్ణి, అంటే యముని యమరూపం యముడి రూపంలో ఉన్న కాడు నేను కాలుణ్ణి. ఆ టైం వచ్చిందంటే ప్రాణం తోడుకుని పట్టిపోతాడు. వాడు ఎంత వాట్ ఎవర్ హీ మేబీ, వాడు ఎంత వాడని తోడేస్తాడు ప్రాణం. నీకు ఎలా గురికి అలా కనిపిస్తున్నాను, అందంగా బొమ్మలా కనిపిస్తాను, చూడటాను బాగున్నాడు దేవుడు అనుకున్నారు మీరు. ఆడి పేరు డెకరేటెడ్ గాడ్ అని పేరు. కృష్ణుడి పేరు ఏంటంటే బాగా ముస్తాబ్, మన దేవుళ్ళలో బాగా ముస్తాబ్ ఇవ్వడు, మిగతా దేవుళ్ళు ఎవరో ముస్తాబురాడు అక్కడే ముస్తాబ్ అవుతాడు. అంతే వాడికి పేరు ఏంటంటే డెకరేటెడ్ గాడ్ అని పేరు. బాగా ముస్తాబ్ అయ్యేది మిగతా దేవుళ్ళు ఎవరో ముస్తాబ్ అయ్యే అలవాటు ఎవరికి లేదు, ఆడే ముస్తాబ్ అయ్యి సిద్ధం అవుతాడు. మీ ఇంటికి పెరిగి పిలిచారనుకోండి వస్తాడు, వచ్చి ముస్తాబైనా అది నేర్జారీ అని పుచ్చుకొని అది ఏమన్నా ఆకులు తీసేయమంటే తీసేస్తాడు. నేర్జారీ పుచ్చుకుందాం అన్నం వడ్డిందాం ఆకులు తీయకూడదు అలా అనుకోడు, ఆకులు తీసేస్తాడు. మీరు అందరూ తిన్న ఆకులు తీసేస్తాడు. ఇప్పటికే బట్టలు మంచి వేసుకొస్తాడు, ఈ పని చేయొచ్చు ఆ పని చేయకూడదు ఆయనకి ఏమి లేదు, మీరు తిన్న ఆకులు తీసేస్తాడు. మరి అందులో పని కాడ తేడా ఏమి లేదు, పని చేసేస్తాడు. ఆయన గుర్రాలు ఆయన నిలబడి యుద్ధం అయిపోయిన తర్వాత గుర్రాలకి ఎవరినో ఆయనే స్వయంగా పట్టుకుని నిలబెట్టుకున్నాడు. వాడే ఉంటుంది వాడు కాలుడు, వాడెవడో ఉరికే నీకు అలా కనిపిస్తున్నాను కానీ నేను కాలుడు అని చెప్పాడు. అంటే నేనే ఏముంది మీ ప్రాణాలు తోడేసుకోండి అది వాడే ఇడి ఎవడమే పెట్టాడు, ఎవడో మృత్యు ఎవడు చెప్పాడు, యమధర్మరాజు నన్ను పంపాడు. అయ్యా మీరు అలా కథ మర్చిపోకండి, యమధర్మరాజు నన్ను పంపాడు, యమధర్మరాజు నన్ను ఎవరు నన్ను పంపాడు, నేను వచ్చాను అంతే నా తప్పేం లేదని మృత్యు అంటాడు. చెప్పే చనిపోయిన తర్వాత ఎమ్ముడు వచ్చాడు. ఇదేంటే నారాయణ పావు ఏమో మృత్యు ఉంది, మృత్యు నేనే కారకుండా కాలుడు వచ్చి కాలుడు అంటే ఎమ్ముడు వచ్చి నేనే కాలుడు అని చెప్పాడు. అంటే ప్రేరేపించాను, అంటే అందరి ప్రాణాలు తోడేటైపోయినా అందరికీ తోడేస్తున్నానా, ఈ అబ్బాయి ప్రాణం నేను తోడేసాను, లేదా వాళ్ళ అమ్మ ప్రాణం తోడేయకూడదా, వీళ్ళ అబ్బాయి ప్రాణం తోడటం కారణం ఏంటంటే, అప్పుడు ఎవడో కాలుడు చెప్తాడు. కాలుడు ఏం చెప్తాడంటే మీరు అనుకునేది నిజం కాదు, ఆ పిల్లడు తల్లిదండ్రులు చెప్తున్నారు మీరు అనుకునేది నిజం కాదు, ఈ పూర్వజన్మలను బట్టి ఆవిడకి ఆయుర్దాయం ఉంటాడు. వివేకానంద 30 సంవత్సరంలో 6 నెలల 4 రోజులు చనిపోయాడు. రామకృష్ణ పరమహంస గారు చెప్పారు నేను 40వ జన్మదినోత్సవం చూసుకోకుండా చచ్చిపోతామని చెప్పాడు. అంటే లైఫ్ స్పాన్ తక్కువ, వివేకానందకి లైఫ్ స్పాన్ బాగా తక్కువ. అంటే ఆ శరీరంలో ఆయన అంతవరకు ఉండాలి, అంతకంటే ఉండనివ్వరు. అది ఈశ్వర సంకల్పం. అదేంటది, ఈశ్వర నిర్ణయం. దాన్ని మనం అటు ఇటు పులిస్ చెప్పు కామ కూడా మార్చలేదు. అప్పుడు కారుడు ఏమన్నాయంటే పాము కారణం కాదు, నీకు అర్థమవుతుంది, నేను కారణం కాదు, మృత్యువు కారణం కాదు, ఎవడైతే అబ్బాయి ఏ అబ్బాయి చచ్చిపోయాడో ఆడి కారణం ఆడి పూర్వజన్మ కర్మ అన్నాడు. ఆడి పూర్వజన్మలో చేసిన కర్మ అదేంటది, పూర్వజన్మలో చేసిన కర్మే ఆడికి అంతే వయసు ఉంది. పాము కాకపోతే పాము కాకపోయినా సహజంగా టైంకి చచ్చిపోతాడు, పాము కరాపోయినాడు చచ్చిపోతాడు ఏ గుండాగి. అదే వాడి ప్రారంభాన్ని బట్టి పాము కలిసింది, నేను ఎవ్వడం కారణం కాదు, పూర్వజన్మలో వాడు చేసిన కర్మను బట్టి వాడు చనిపోయాడు. ఎవడో కారణం కాదు, బయట వాడు ఎవడో కారణం, మీరు పాముని తిట్టుకోవడం అనవసరం, కాలుని తిట్టుకోవడం అనవసరం, వాడు చేసిన కర్మ వల్ల, వాడి పూర్వజన్మ కర్మ వల్ల, ఆ దోషం వల్ల, పూర్వజన్మ కర్మలో ఏదో దోషం ఉంది వాడికి, ఇంతే ఆయుర్దా ఉంది, అది చనిపోయాడు. పాము కారణం కాదు, మృత్యువు కారణం కాదు, యమధర్మరాజు కాదు, ఎవడో కారణం కాదు, వాడి చావుకి వాడి కర్మ కారణం అని ఇమ్మడు చెప్పాడు. వాడి చావుకి వాడి ఇక్కడ మొదలెడతాడు ధర్మరాజా. వాడి పిచ్చవాడా, కౌరవులందరినీ చంపేశాడు అనుకుంటున్నావు? కౌరవులందరినీ, కౌరవులు వాళ్ళ కర్మ వల్ల చచ్చిపోయారు కానీ నీ వల్ల చనిపోలేదు. ఇప్పుడు సబ్జెక్ట్ అందుతాను మీకు. నువ్వేమనుకుంటున్నావు? నేను చంపేశాను నువ్వు అనుకుంటున్నావు. నువ్వెవడరా? భీష్ముడు చంపగలవా? నువ్వు ద్రోణుని చంపగలవా? కర్ణుని చంపగలవా? ఎవరిని చంపగలవు నువ్వు? వాళ్ళ కర్మ వాళ్ళని చంపేస్తా. వాళ్ళ కర్మ వాళ్ళని చంపేసింది. ఎవరు చంపలేదు? ధర్మరాజు. ధర్మరాజు మంచివాడు కానీ గొప్ప వీరుడు కాదు. భీష్ముడు ఏదో పెద్దవాడు, ఆయన అర్థం చూడలేదు. కానీ భీష్ముడు ద్రోణుడు ఆయన దగ్గరికి పెద్ద వచ్చేవారు కాదు. ఎవరు వచ్చేవారు కాదు? ధర్మరాజు యుద్ధ భూమి ఉండే కూడా ధర్మరాజు మీద కంటే ఎక్కువ వచ్చేవారు కాదు. కర్ణుడు కూడా అంత ఎక్కువ సీరియస్ గా చేసినట్లేదు ఆయన విషయంలో. ఎవరి విషయంలో? ధర్మరాజు విషయంలో. అప్పుడు ఒకసారి మటుకి దుర్యోధన అడిగాడు, యుద్ధం కూడా ఇదే అవుతుంది. బతుకు ఉండగా ధర్మరాజుని పట్టుకుని తీసుకురా దగ్గరికి చంపేయండి అంటే, వాడి ఉద్దేశం బతికుండగా తీసుకొస్తే మళ్ళీ మాయుద్ధం ఆడించి మళ్ళీ రాజ్యం పుచ్చేసుకుంటాం. అంటే మాయుద్ధం ఆడించే కదా, ఇది మాదే పైగా మాయుద్ధం అదే. అప్పుడు ద్రోణుడు విపరీతంగా యుద్ధం చేయాలి. ఆయన చంపొద్దు, నేను చంపను. ధర్మరాజుని చంపకూడదు మనం. నువ్వు చంప, ధర్మరాజు అంటే ధర్మరాజు అడు, వాళ్ళు పట్టి తీసుకురా. బతికుండా చంపిన మనిషిని నా దగ్గర చేయవద్దు, బతికుండగా తీసుకురావాలి. ఆయన చంపొద్దు, నేను కూడా చంపను. మనం చంపకూడదు, చాలా పెద్ద మనిషి అయినా. ద్రోణుడు ఏం చేశాడు పట్టుకోవడానికి? ఒక రోజు విపరీతంగా యుద్ధం చేశాడు. ఎవరిని? ఆ ధర్మ దుర్యోధను కోరిక నెరవేర్చడానికి. ఆ ధర్మరాజు బతికుండగా పట్టుకు తీసుకెళ్తాను. ఎప్పుడైతే అందరూ భీముడు అడ్డు వెళ్ళాడు, పెద్ద పెద్ద నాయకులు, పాండవుల తరపున కూడా పెద్ద నాయకులు ఉన్నారు, సైన్యం ఉంది. సైన్యం ఉంటే ఈ గత వదిలేస్తాను, చెప్పలేకపోతున్నాడు. నాకు మళ్ళీ కంటంలో తేడాస్తే రంపు వచ్చేస్తుంది. అది ధర్మరాజు పట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయటం, తర్వాత వాడు ఎలా రక్షింపడ్డాడు కానీ ఈ ఇన్సిడెంట్ చెప్పలేదు. నేరేట్ చేయాలి అంటే ఈ బుర్రకు సంబంధించిన గొడవలు నేను మీకు చెప్పగలను, కానీ హృదయానికి సంబంధించిన మాటలు ఏం చెప్పలేను. ఈ తలకాయ సంబంధించిన మాటలు చెప్పమంటే 4 గంటలు చెప్తాను, కానీ హృదయానికి సంబంధించిన హార్ట్ టు హార్ట్, హృదయానికి సంబంధించిన వేదన కానీ అక్కడ స్పందన కానీ అక్కడ అన్రెగ్యులేటెడ్ లవ్, అది ప్రకృతికి సంబంధం లేని ప్రేమ. నీకు అర్థం అవుతుంది? అక్కడ ఆ ఇన్సిడెంట్ వచ్చినప్పుడు నేను చెప్పలేను, ఆఫ్ చేసేద్దాం. కానీ ఈ కథ పూర్తి చేస్తాం కదా వాడి. అలాగే ఈ కథ ఇది పర్వాలేదు, ఏదో భీష్ముడు చెప్పాడు కదా, ఏమని చెప్పాడంటే ఆ కథ ధర్మరాజు విషయం ఆఫ్ చేసేద్దాం అని నేను చెప్పడానికి ప్రయత్నం చేసిన చెప్పలేదు. అంటే భీష్ముడు ఎవరు అని ఇంతకీ ధర్మరాజు ఏమని చెప్పి, భీష్ముడు ధర్మరాజుకి ఏమని చెప్పాడు? నేను చంపేశాను అనుకోవటం వల్ల దుఃఖం వస్తుంది, అది కర్తృత్వం. నువ్వెవరో చంపడానికి, కౌరవులు వాళ్ళు చేసిన కర్మ వల్ల వాళ్ళందరూ చనిపోయారు. కానీ నువ్వేమనుకుంటున్నావు? నేను చంపేశాను నా వల్ల, నీ వల్ల చనిపోలేదు, వాళ్ళ కర్మ వల్ల వాళ్ళు చనిపోయారు. ఇందులో నువ్వు నీ ప్రభావం ఏమీ లేదు ధర్మరాజు అన్నాడు. అప్పుడు శాంతి కలిగి మన జీవితానికి, అంటే మన కర్తృత్వం అని చెప్పు. నేనే ఇది చేశాను, నేను అది చేశాను, ఏది సాధించాలని ఎలా అనుకున్నంత కాలం నీకు 1000 కోట్లు డబ్బు ఉంటే మిమ్మల్ని దుఃఖం విడిచిపెట్టదు, అశాంతి విడిచిపెట్టదు. అంటే దుఃఖం, అశాంతి, శోభ, నీకు అర్థమవుతే ఇవన్నీ కర్తృత్వ రూపంలో ఉంటాయి. ఆ కర్తృత్వం నశించకుండా నీకు అశాంతి పోదు, పునర్జన్మలు పోవు, దుఃఖం నశించదు, వేదన పోదు, డిఫికల్టీస్, డిసప్పాయింట్మెంట్స్ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. అయితే దుఃఖం అంతా ఎక్కడ ఉంది? కర్తృత్వంలో ఉంది. బయట మీకు ఎన్ని భోగాలన్నా మీకు దుఃఖం ఆగదు. దుఃఖం ఎక్కడుంది? కర్తృత్వ రూపంలో ఉంది. అంటే దీన్ని ఏం చేశాను అనుకోవటం వల్ల నువ్వెవడో చేయటం. వాడి కౌరవులు కర్మ కౌరవులను చంపేసి నువ్వు చంపలేదే. నువ్వు చంపావు, నువ్వు చంపగలవు కౌరవుల్ని, కౌరవులు చేసిన కర్మ కౌరవులను చంపేస్తుంది. నువ్వు కల్పించుకున్నావు నేనే చంపేశాను నా వల్ల చనిపోయారు, నువ్వు అనుకు నీ వల్ల నీ వల్ల చనిపోవడానికి వాళ్ళెవరు, వాళ్ళ కర్మ వాళ్ళని చంపేసింది, నీ వల్ల చంపేసి నేను చావు, వాళ్ళకి చావు కారణాలు వేరుగా ఉంది, నా వల్ల చనిపోయానంటే తలంపు నీకుంది, నా వల్ల వాళ్ళు చనిపోయారు, ఆ తలంపు వల్ల ఆ కర్తృత్వాన్ని అశాంతి కారణం దుఃఖం కారణం, నీకు ఆ తలంపు రాకపోతే అంటే ఆ కర్తృత్వం రాకపోతే నీకు దుఃఖం ఇప్పుడే నశిస్తుంది. కర్తృత్వం ఉంటే దుఃఖం వెంటాడుతుంటుంది. నువ్వు కర్తృత్వం పెట్టుకుంటున్నావు వాళ్ళు నేను చంపానని, కానీ జరిగింది నిజమది కాదు, అంటే నీ కర్తృత్వం నశిస్తే ఇప్పుడే ఇక్కడే మొత్తం నీ అశాంతి అంతా నశిస్తుంది. నువ్వు బ్రహ్మజ్ఞానం అవుతావు ధర్మరాజా, నువ్వు బ్రాహ్మణస్థితిని పొందుతావు. ఈ కథ మీకు బాగా అర్థమవుతుంది. ఆ ధర్మరాజు గొడవ యుద్ధాల గొడవ వదిలేయండి. అయితే నేను చెప్పలేని దానికి ఎందుకు చెప్పలేందే వదిలేస్తాను. ఇప్పుడు ఇప్పుడు దుర్యోధనకి ఇప్పుడు ఇప్పుడు ధర్మరాజుకి ఇప్పుడు శాంతి కలిగాం. ఈ కథ అంతకుముందు ఎన్ని నీతులు చెప్పిన వాడికి ఈ కథ రూపంలో చెప్పాక అప్పుడే శాంతి కలిగి, అంటే కర్తృత్వం నశించినప్పుడు ఆ కర్తృత్వం, అంటే నేనే కారణం దీనికంతా నేనే కారణం అనుకోవటం లే, అంటే ఆ కౌరవులు ఇది బాగా విన్నాను, కౌరవులకు చేసిన కర్మ వల్ల కౌరవులు చచ్చిపోయారు కానీ ధర్మరాజు నీ వల్ల చచ్చిపోలేదని చెప్పాడు. కానీ వీళ్ళు అనుకుంటారు నేనే చేశాను అంటారు. సరసనే మన బుద్ధి కూడా మంచిది కాదు. మనం ఏదైనా సుఖం అనిపిస్తాం అనుకోండి, మంచి అనిపిస్తాం అనుకోండి, మన తెలివితేటల వల్ల అనిపిస్తాం, మనం కష్టపడటం వల్ల అనిపిస్తాం, మీకు అర్థమవుతుంది, కష్టపడి సంపాదించుకోవడం వల్ల ఎంత సుఖపడతాం అప్పుడు ఇలా 90 అనుకుంటారు. ఎప్పుడు ఇదంతా మీరు ఎప్పుడు సుఖపడే రోజులు మీకు వస్తే ఇదంతా మీ తెలివితేటలు మీ ప్రతిభ అనుకుంటారు, మీ కష్టం అనుకుంటారు. మీకు అర్థం ఏదైనా చెడ్డు వస్తే దేవుడు చేశాడు అనుకుంటున్నారు మన దుర్మార్గ బుద్ధిది. మంచి వస్తే మీ తెలివితేటలు, మంచి వస్తే మీ తెలివితేటలు, సుఖపడతాంటే మీ అప్పుడు ఇలా కష్టపడ్డాను కాబట్టి ఇలా సుఖపడాలి, అవి మీ తెలివితేటలే. ఇంకా చెడ్డు వస్తే మనకి దేవుడు చేశాడు. ఇది బుద్ధి, మంచి బుద్ధి చెడ్డ బుద్ధి మనకు. మరి మీకు ఏదైనా మంచిగా సుఖపడేటప్పుడు దేవుడు కారణం అని అనుకోవటం లేదు కదా, అనుకోవటం. మరి చెడ్డగా చెడ్డు వచ్చినప్పుడు దేవుడి కారణం ఎందుకు అనుకుంటున్నారు? అది మన దుష్ట బుద్ధికి కారణం, వివేకం లేకపోవటం కారణం, జ్ఞానం లేకపోవటం కారణం, వాస్తవ పరిస్థితికి దూరంగా ఉండటం వల్ల, గ్రౌండ్ రియాలిటీస్ దూరంగా ఉండటం వల్ల అలా అనుకుంటాం. అంటే ఎవడి కర్మ, అబ్బాయి చేసిన కర్మ అబ్బాయిని వెంటాడింది, అబ్బాయిని వెంటాడింది. అలాగే మీరు పూర్వజన్మలో ఈ జన్మ ఊటే సరిపోయింది, మనం ఈ 10 రోజులు సుఖంగా పది సుఖంగా వెళ్ళిపోతే సరిపోదు. ఓ ముసలమ్మ గారిని ఈ మధ్యన చూడటానికి వెళ్ళాను, మరీ జబ్బుగా లేరు, ఓ మాదిరిగా ఉన్నారు. ఏదో మీ రోజులు బాగానే వెళ్ళిపోయారండి, ఏదో సంవత్సరం 2 సంవత్సరాలు బతుకుతారు, ఏదో బాగానే వెళ్ళిపోయారు మీ రోజులు అంటే అప్పుడు అంది ఇంకా నా ఒంటి మీద ఎన్ని నా ఒంటి మీద ఇంకేమైనా బాధ పడవలసి ఉందేమంటున్నారు ముసలవుడు. ఉంటే ఏం చెప్పుకు ఉంటే వచ్చేస్తుంది, నా ఒంటి మీద ఇంకేమైనా బాధ పడవలసి ఉందేమో, కానీ పడవలసి ఉంటే వచ్చేస్తాయి కదా అంటారు. ఇదో నేను బాగున్నాను, నేను బాగున్నాను మీరు అంటున్నారు, నేను ఇంకో బతికే టైం ఇంకో 2 ఏళ్ళు ఉందనుకోండి, ఈ 2 ఏళ్ళు ఈ ముసలి దంక చావటం, ఈ ముసలి దంక చూడటం, ఇప్పుడు చూసేది కూడా చూడటం మానేస్తారు, ఇంకేం బాధ బాధలు ఉన్నాయి దేహం మీద, ఒంటి మీద ఏం బాధలు ఉన్నాయి ఇంకేం చెప్పగలం. అంటే ముక్కులో ప్రాణం బయటికి వెళ్ళిపోవాలి అనుకోండి మీరు, అప్పుడు బాగానే వెళ్ళిపోయింది ఈ ముసలమ్మ రోజులని అప్పుడే అనుకోవద్దు అంటాం. ఈ ముసలమ్మ రోజులు బాగానే వెళ్ళిపోయాయి, నేను చచ్చిపోయాక అనుకోండి, ఇప్పుడు అనుకునే ఎంచుకుంటారు నేను బతికి ఈ లోపల ఏముందో నా ఒంటి మీద, ఒక సడమడి అందరూ వదిలేస్తారేమో. నేను చనిపోయాక అనుకోండి, మీరు ఏమి ఈ ముసలం రోజులు బాగానే వెళ్ళిపోయారు. అదే అయ్యా ఈ కథ యొక్క గమ్యం, ఈ కథ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ కర్తృత్వం అని చెప్పి ఎవరు ఏది చేసినా ఎన్ని నీతులు విన్నా నీకు అశాంతి నశించు. ఆ కర్తృత్వం నీ లోపల ఇదంతా నా వల్ల అవుతుంది, ఇదంతా నేనే చేశాను అని అని అసలు నిజంగా నువ్వు లేవు. ఆడించేవాడు ఈశ్వరుడు, ఆడేవాడు జీవుడు, ఆడించేవాడు ఈశ్వరుడు, ఆడించేవాడు జీవుడు, అసలు నిజంగా మనం లేవు అసలు. కానీ మనం ఏదో చేసేస్తున్నాం అనుకుంటాం. కొన్ని సుఖం వచ్చినప్పుడు దేవుడి దయ అనుకో, దుఃఖం వచ్చినప్పుడు దేవుడు ఎలా చేశాడో తిట్టిపోయటం. కొన్ని సుఖం వచ్చినప్పుడే మీరు దేవుడి దయని ఎందుకనుకోరు, అప్పుడు మీ తిరుగుతాడు. అదే మన అజీవ లక్షణాలు అంటారు. ఇల్లేమంటారు? అజీవ లక్షణాలు అంటారు. తర్వాత రానివ్వండి, నీకు మీ నీ దేహం మీద ఎన్ని గొడవలు ఉంటాయి రాను, లెట్ కమ్ అనుకో. నీ దేహం మీద గొడవలు ఉంటే రానివ్వండి, వస్తా ఉంటాయి వెళ్ళిపోతా ఉంటుంది, వస్తూ ఉంటుంది వెళ్ళిపోతుంది. ఇప్పుడు వర్షాకాలం వెళ్ళిపోయింది, శీతాకాలం, శీతాకాలం వెళ్ళిపోయింది, అదే ఏదో గొడవలు వస్తూ ఉంటాయి. రానివ్వండి, లెట్ కమ్, లెట్ కమ్, ఏంటి ఇంత గొడవ వచ్చేస్తుంది ఎంత గొడవ, అలా అనుకోకుండా లెట్ కమ్. వస్తుంది వెళ్ళిపోతా ఉంటుంది, వస్తుంది వెళ్ళిపోతా. ఇవన్నీ నువ్వు దేహం అనుకోవటం, మనస్సు అనుకోవటం, నిన్ను గొడవలు లోపల మీ ఇంటికి నువ్వు వెళ్ళిపోతే ఏమి లోపల, బయట ఎంతో ఎండ కాసేస్తుంది. నా మా ఇంటికే నేనుంటే ఎండ ఏం చేస్తున్నాను, బయట ఊరికే విపరీతంగా వర్షం కురిసేస్తుంది. ఇది మా ఇంటికే నేనుంటే వర్షం ఏం చేస్తుంది? అది మీ ఇంట్లో మీరు ఉంటే, మీ హృదయంలో మీరు ఉంటే, మీ హృదయ గుహలో మీరు ఉంటే, లెడ్డం కమ్మ ఏ వస్తూ ఉంటాయి వెళ్ళిపోతా ఉంటాయి, వస్తూ ఉంటాయి వెళ్ళిపోతా ఉంటాయి. అయ్యో రాకూడదు రాకూడదు, ఏం గొడవ రాకూడదు 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 అలా అనుకోకుండా, మీ ప్రారంభంలో ఉంటే వచ్చేస్తాయి, వచ్చి అక్కడ కూర్చొని వెళ్ళిపోతాయి. అయితే మీ హృదయాలు ఉంటాయి, మిమ్మల్ని తాకవు. వచ్చిన గొడవలు ఉండవు, వెళ్ళిపోతా ఉంటాయి. అయ్యా వస్తే రానివ్వండి, పోతి వచ్చి ఎవరో వస్తా ఉంటే పోయి పోతా ఉంటాయి. మీరేమో అనుకోవద్దు, మీరు హ్యాపీ, మీ ఇంటికి మీరు వెళ్తే హోమ్ కమింగ్ అంటారు. మీ నిజమైన ఇంటికి మీరు వెళ్ళిపోతే ఏ గొడవలు, మీకు సంతోషం వచ్చేయమనిపించదు, దుఃఖం వచ్చేయమనిపించదు, గౌరవం వచ్చేయమనిపించదు, అగౌరవం ఏదన్నా వస్తే అనిపించదు. తుకారామనోడు, తుకారాముడు రంగా, ఓ పాండు రంగా, నాకు గౌరవం అగౌరవం వద్దు, నాకు ఏదైనా గౌరవం ఉంటే అగౌరవం ఉంటే, అగౌరవం ఒకటే తీసుకోకు, నా గౌరవం కూడా నువ్వు తీసేసుకో. నాకు ఎందుకు గౌరవం దేనికి? కాదు మళ్ళీ అహంకారాల గౌరవం కూడా ఎందుకు? నాకు నాకు ఏదైనా గౌరవం ఉంటే, అగౌరవం ఉంటే రెండు నువ్వు తీసేసుకో. గౌరవం కూడా నువ్వు తీసేసుకో, అగౌరవం కూడా నువ్వు తీసేసుకో, రెండు నాకు అక్కర్లేదు. ఈ నేను గురించి మనం విచారణ చేయండి, ఇలా భగవాన్ మార్గంలో ఎలా అనుకుంటాం కదా, ఇది విచారణ చేస్తున్నాం కదా. నేను పోగొట్టుకోవాలి, నేననే తలంపు పోగొట్టుకోవడానికి, సైతాన్ని నేను పోగొట్టుకోవడానికి విచారణ చేస్తూ ఉంటాం. తుకారాం రంగడ భక్తుడు, పాండురంగడ భక్తుడు, కృష్ణ భక్తుడు. ఈ నేను పోయిందో ఎలా పోయిందో నాకు తెలియటం లేదు. అది పోగొట్టుకోవడానికి, ఓడగొట్టుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. అది పోయింది, పోయిన తర్వాత తెలిసింది, కానీ పోయిందని ఎలా పోయిందో నాకు తెలియదు, పోవటం పోయింది అంటాడు. అంటే భక్తి ప్రవాహంలో, ఆ ప్రేమ ప్రవాహంలో ఈశ్వరుడు పాదాలే. దేర్ ఇన్సల్ట్, దేర్ ఇంజరీ, దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాధన. ఈ గొడవ వచ్చేసింది, ఆ గొడవ వచ్చేసింది, అలా కంగారు పడకండి. మీకు అర్థమవుతుందా? కంగారు పడకండి. ఇప్పుడు ఆ భీష్ముడు చెప్పిన కథ సారం మీకు అర్థమైందా? ఒక నిజంగా మీ కోణం చెప్పలేదు అనుకోండి, మంచిది కాదనుకోండి అనుకోండి, భీష్ముడు చెప్పింది మీకు అర్థమవుతుందే, నీ కోళ్ళు నిజంగా మంచిది గురికి అనుకున్నాం మాటలు. అంటే ఆ కోళ్ళు మీ ఇంటికి వచ్చింది అంటే మీ కర్మ కోణం తీసుకొచ్చిందని మర్చిపోతుంది. ఆ భీష్ముడు చెప్పి ఆ కోడలు తప్పేది లేదు, మీ కర్మ ఆ కోడల రూపం ధరించి వచ్చింది. భీష్ముడు చెప్పిన సారాంశం ఇది. ఒక మీ కోడలు మంచిది అనుకోండి, మీ కర్మ మంచి కోడలు కూడా తీసుకొచ్చింది. ఈ భీష్ముడు చెప్పిన కథ మీరు అర్థం చేసుకుంటే చాలా మటుకు 90% మీకు దుఃఖం తగ్గిపోతుంది. మీ కోళ్ళు మీ ఇంటికి రావడానికి దేశం లేదా, కొంపలు లేవా, సంసారం లేవా, ఆ కోళ్ళ మీ ఇంటికి రావడం ఏంటి? ఈ మధ్య ముస్లిం, మాకు ముస్లిం స్నేహితులు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నారు. ఓ ముస్లిం స్నేహితుడు, వాళ్ళ అబ్బాయి అన్నా అంటే, ఏ నాన్నగారు నాన్నగారు మీకు ఏదో ఉన్నట్టు తెలుస్తారు నాకు, మీరు అమెరికా వచ్చేయండి, అమెరికా వచ్చే నెలలు అన్ని చూపించేస్తాను, మీరు కదా మీరు రుణం తీర్చి పట్టేస్తారు. అది రాజమండ్రి, మీరు రుణం తీర్చి పంపేస్తాను వచ్చేదంటే, ఎందుకంటే ఆయన పొలాలని అమ్ముకుంటే పదిగాయలు తండ్రి ఇచ్చింది కదా, మన సొంత ఆర్జితం మీ పిల్లలు ఇవ్వాలని ఏమీ లేదు, మీరు అమ్మేసుకోవచ్చు కావాల్సింది. మీరు స్వయంగా ఆర్జితం మీ పిల్లలకి ఇవ్వాలని లేదు, ఆయన దావా చేసేది చల్లదు, మీ సొంత ఆర్జితం అయితే. అయితే మీ పూర్వీకుల దగ్గర నుంచి వస్తే వాళ్ళకి తెలియదు. మీ సొంత ఆర్జితం అనుకోండి, మీ తండ్రి గారి దగ్గర నుంచి మీకు ఏమి రాలేదని కాదు, మీ ఇష్టం, మీ పిల్లలు మీ మీద దావా చేస్తే చల్లదు. ఒక రూపాయి కూడా మీరు వెనకాలని పంచిపెట్టక్కర్లేదు, మీ సొంత సంపాదన లా ఇది. అని నేను చెప్పాను, ఎందుకు వచ్చి అమెరికా అండి, ఆని బతి మారింది, మీకు స్థలాలు ఉన్నాయని మీరు సంపాదించారు, కొట్లు ఉన్నాయి, ఏదో స్థలం రెండు స్థలాలు అమ్మేసేయండి. అంటే మీరేమనుకుంటున్నారంటే ఈ స్థలాలు అమ్మపోతే ఆడికి వెళ్తాయి, అమ్మే ఎందుకు ఆడికి వెళ్తాయి కదా అనుకుంటున్నారు, రుణం అమ్మేస్తే రుణం తీరిపోతుందని చెప్పాను, అభిప్రాయం చెప్పాను. అంటే అమ్మకుంటే ఎలా ఉంటాయని ఒక్కడే కొడుకు పోయి కొడుకు వెళ్తాయి కదా, ఏదో అనుకుంటాడు, దేహభ్రాంతి ఏదో ఉంటుంది. తీరా వెళ్ళాడు అమెరికా, వెళ్ళిపోయాడు అమెరికా. వెళ్తే ఇలా మా నాన్నగారు రుణం చేశాడు, ఆడేదో పెళ్ళంతో పెళ్ళంతో చెప్పడానికి ఏది పెళ్ళంత, ఆ పెళ్ళి ఇది వచ్చేటప్పుడు ట్రైనింగ్ ఇచ్చాడు. ఏమైనా ట్రైనింగ్ ఇచ్చింది, మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, నాలుగు రోజులు బాగానే చూశారు, పది రోజులు బాగానే చూశారు, ఇదే మనకి అది చూపించారు, ఏ బొమ్మలు ఏ బొమ్మలు ఆ బొమ్మలు ఇది చూపించారు. చివరికి అది అబ్బాయి అడిగిందంటే, నాన్నగారు ఈ రుణం మీరు ఎవరితోడు చెప్పి చేశారు? పిల్లల దగ్గర కూర్చుంది, ఒక జాగ్రత్తగా మాట్లాడేమో మనం ట్రైనింగ్ ఇద్దాం. పిల్లలు ఎందుకు చెప్పాడు, పిల్లలు తోడు ఎందుకు చెప్పటం ఉండదు, రుణం తీర్చేసి మామూలుగా సైలెంట్ గా తీర్చేస్తుంది కదండి. నాన్నగారు మీరు రుణం అంటే అప్పుడు సైలింగ్ అయిపోయింది అడుగు, మరి నాన్నగారు ఈ రుణం ఎందుకు చేశారు, ఇండియాలో అడగొచ్చు కదా, ఎక్కడ అమెరికాలో అడగమంటే ఎందుకు, ఆయన కనిపెట్టేశాడు, ఇది మా కోల ట్రావెలింగ్ కాదు. కాబట్టి అడిగారు, అబ్బాయి రుణం చేసిన మాట నిజం, ఎలా చేశాను, చేశాను, ఎలాగైందో చెప్తే నీకు చెప్పడం ఎందుకు, నాకు స్థలాలు ఉన్నా స్థలాన్ని మేము తీర్చేస్తాను, నా రుణం తీర్చక్కర్లేదు, ఎలా రుణం చేశాను నీకు చెప్పక్కర్లేదు, నువ్వు నాకు రుణం తీర్చక్కర్లేదని ఇంకో 20 రోజులు టైం ఉండదు, అంత 4 రోజులు టికెట్ తగ్గించేసుకుని వచ్చేసాడు సుబ్బరుడు. వచ్చేసి మన మా ఇంటికి వచ్చాడు నాన్నగారు, అనవసరం వెళ్ళాను అమెరికా అన్నయ్య, ఓ స్థలం అమ్మేసాడు, రుణం తీరిపోయింది వదిలి, ఎందుకని గోల కోసం వెళ్ళాను అమెరికా అన్న. ఆ స్థలం ఆ అబ్బాయి సంతకం పెట్టక్కర్లేదు, అది సొంతంగా సంపాదించుకున్నాడు పాపం, ఎంత ఎందుకు ఎంత అల్లడండి, ఎక్కడో కొడుకు మీద ఆధారపడటం ఇంది కూడా అనవసరం. అంటే ఈ దురాశ ఏంటండి, ఆ కొడుకు మీద రుణం తీసి స్థలం వాళ్ళ అబ్బాయికి మిగులుతున్నారు, చివరికి ఏమి లేదు, అవమానం పడదు, డబ్బులు లేవండు, అవమానం పడవచ్చాడు. అయితే ఆ కోడలు ఈ షాయిబ్ గారికి ఎవరు తీసుకొచ్చారు, ఆ షాయిబ్ గారు 400 రూపాయలు చేసేది కర్మ తీసుకొచ్చింది, అది మన అలా అర్థం చేస్తుంది. ఇప్పుడు భీష్ముడు చెప్పిన కథ అదే, భీష్ముడు చెప్పిన ఆ కథ అదే, ధర్మరాజుకి వర్తిస్తుంది, మనకు కూడా వర్తిస్తుందండి, ఇది ధర్మరాజుకి వర్తిస్తుంది, మనకు వర్తించదు అనుకోకండి. అంటే నువ్వు చేసావా, నీ కర్మ నీకు కూడా వెంటాడుతుంది, అది అనుభవానికి వచ్చే వరకు, అనుభవంకి వచ్చేప్పటికి చేసావా అనుభవించు, చేసావా అనుభవించు, అంటే ఈ లోపల మీకు జ్ఞానం వస్తే అనుభవించక్కర్లేదు. కర్మ నిలవన్న కర్మ వచ్చే కర్మ అన్నప్పుడు తీరిపోతాడు. అంటే మీ కర్మ మిమ్మల్ని అంటుకునే ముట్టుకునేటప్పటికి మీకు జ్ఞానం వచ్చిందనుకోండి, వచ్చేది మీకు కర్మ అనిపిస్తుందనే భావన లోపం ఉండదు, అది వచ్చేళ్ళిపోతూ ఉంటుంది, కానీ ఈ కర్మ నేను అనిపిస్తానని తలంపు ఉండదు మీకు, అది జ్ఞానం యొక్క వైభవం. మామూలుగా కర్మ చేస్తే అనుభవించాలనేది మామూలుగా ప్రాపంచిక ధర్మంగా చెబుతున్నాం, ఈ లోపల మీకు ఆత్మజ్ఞానం కలిగింది అనుకోండి, ఆ కర్మ మీకు అనుభవంలోకి వచ్చినది ఏమి అనిపించదు మీకు, చివరికి ఎర్రచేం కుట్టినట్టు కూడా అనిపించదు. అది ప్రకృతిని దాటి వెళ్ళిపోయారు, ప్రకృతిని ఓవర్కమ్ చేశారు, ప్రకృతిని దాటిన వాడికి ఇంకా దుఃఖం లేదు, ప్రకృతిని దాటిన వాడికి మోక్షమే ఉంటారు. ఈ కర్మ సిద్ధాంతాలు ఇవన్నీ ప్రకృతిలో గొడవ లేదు, ఆత్మ చైతన్యం తాలూకా ఇరుకులు, ఆ స్రవంతులు, ఆ సముద్రంలో చైతన్యం యొక్క ఆ సముద్రంలో మనం ఐక్యమైనప్పుడు, బ్రహ్మములో పరమాత్మలో మనం ఐక్యమైనప్పుడు ఇంకా కర్మలో కూడా ఏముండదు, మనకు ఆనందమే ఆనందము, శాంతి శాంతి, సుఖమే సుఖము, చివరికి మనకు మృత్యు వచ్చినా ఏమనిపించదు, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. బతుకుండటానికి మనకు మృత్యు వచ్చింది అనుకుని ఆత్మజ్ఞానం కలిగాక అలా బతుకుండటానికి చచ్చిపోవడానికి తేడా జారిపోతుంది, ఆ ధ్యానమే జారిపోతుంది, అది జ్ఞానం యొక్క వైభవం. అర్జున జ్ఞానం గురించి నీకు ఏమి చెప్పమంటావు నన్ను, జ్ఞానం గురించి నీకు నేను ఏమి చెప్పమంటావు, జ్ఞానంతో సమానమైందే లేనప్పుడు జ్ఞానానికి మించింది ఉందని నీకు ఎలా చెప్తాను. ఇది భగవంతుడు చెప్పాడు గీతలో, అర్జున జ్ఞానంతో సమానమైందే లేదని నేను చెబుతున్నాను, జ్ఞానంతో సమానమైందే లేదని నేను చెప్పినప్పుడు దానికి మించింది ఉందని ఎలా చెప్తాను అని చెప్పి ఆత్మజ్ఞానాన్ని సముపార్జించు, ఆత్మజ్ఞానాన్ని సముపార్జించు. నువ్వేం చేయాలంటే నీ నోటితో ఒక మాట మాట్లాడుతున్నావు అనుకో, ఈ నోటితో ఒక మాట, పూర్వం రామకృష్ణ పరమహంస గారు చిన్న కథ చెప్పారు, పూర్వం చెరువుల్లో కుళాయి లేనప్పుడు చెరువులో దగ్గరికి వెళ్లి బిందెలు నెత్తిమే పెట్టుకుని ఇంటికి తెచ్చుకునేవారు. బిందెలు నెత్తిమే పెట్టుకుని ఇంటికి తెచ్చినప్పుడు ఏదో ఆచమ్మ బోచమ్మ మాట్లాడుకుంటే మోసుకుని వెళ్ళేవారు. ఏమి ఆ బిందెలు కానీ వాళ్ళ మనస్సు మటుగా బింది పడిపోకుండా చూసుకుంటారు. మాట్లాడుతూ ఉంటారు మనతో, వాళ్ళ మనస్సు ఎక్కడ ఉంటుంది? ఆ బింది పడిపోకుండా చూసుకుంటారు. అదేవిధంగా నువ్వు ఏ పని చేసినా ఏది మాట్లాడినా నీ దృష్టి అంతా కూడా నీకు ఎక్కడ ఉండాలి? ఆత్మజ్ఞాన వైపు ఉండాలి. కేవలం దేహ పోషణ బుద్ధి అంటే కేవలం 24 గంటలు దేహం గొడవతోటి ఎలాగ 24 గంటలు దేహాన్ని ఎలా పోషించాలి, దేహం ఎలాగ ఈ దేహానికి సంబంధించిన శత్రువులు, ఈ దేహానికి సంబంధించిన మిత్రుడు, ఈ దేహం సంబంధించిన 24 గంటలు దేహం తోటి కలిసి ఉన్నవాళ్ళు, 24 గంటలు దేహం గొడవతో ఉన్నవాళ్ళు ఆచార్యుల వారు అంటారు. దిగ్రేట ఆచార్య మొసల్ని నమ్ముకుని నది దాటం ఎటువంటిదో నీ దేహ పోషణ బుద్ధితో నీ ఆత్మజ్ఞానం సంపాదించిన అటువంటిది. ఒక మొసలిని నమ్ముకుని మొసలిగానే చెబితే ఆ మాటలు నమ్మి దాన్ని సహాయంగా తీసుకుని నది దాటం ఎటువంటిదో 24 గంటలు నీ దేహం గొడవలో ఉండి దేహ పోషణ బుద్ధితో ఉండి 24 గంటలు దేహం గొడవ కొంతమంది దేవుడు అంతకన్నా లోపలికి వెళ్ళలేరు. అలా దేహ పోషణ బుద్ధితోటి నువ్వు 24 గంటలు ఉంటే ఆ మొసలు నమ్ముకుని ఆ నైజం దాటం ఎటువంటిదో నువ్వు ఆత్మజ్ఞానం సంపాదించడం కూడా ఎటువంటిది. ఆ మొసలు ఎలాగైనా నది దాటినవదో నీకు ఆత్మజ్ఞానం రాదు. దేహ పోషణ 24 గంటలు ఏం బట్టలు కట్టుకున్నాం, ఏమి తిన్నాం, మనల్ని ఎవరు గౌరవిస్తున్నారు, మనకి సన్మానాలైనా జరుగుతున్నా లేదా, ఊరేగింపులు అయి జరుగుతున్నా లేదా, మళ్ళీ ఎంతమంది స్వాత్సం చేస్తున్నారు ఎందుకు. దిస్ ఇస్ ఆల్ ఆన్సర్. ఎటువాళ్ళు మిమ్మల్ని పొగిడితే నీకేమొస్తుంది? ఏమి రాదు. దట్ ఈస్ నాన్ సెన్స్. ఎటువాళ్ళు నీకు ఎదటి వాళ్ళు విమర్శిస్తే నీకు పోయేది ఏమి లేదు. ఎదటి వాళ్ళు మిమ్మల్ని పొగిడితే నీకు కలిసి వచ్చేది ఏమి లేదు. దట్ ఈస్ నాన్ సెన్స్. అది మీరు కనుక ఎటువాళ్ళు ఎవరిన మిమ్మల్ని పొగిడితే ఆ సంతోషాన్ని మీరు లోపలికి తీసుకుంటే మరి మీరేమనుకుంటారు నాకు తెలియదు కదా. ఇట్ ఈస్ మియర్ నాన్ సెన్స్. నాన్ సెన్స్ మీరు లోపలికి తీసుకుంటున్నారు. అలాగే కొంతమంది ఆడు తిట్టారని వీళ్ళు తిట్టారని ఏడుస్తూ ఉంటారు పాపం. ఆడు తిట్టేసరి అది నాన్ సెన్స్. ఎవరు మీరు లోపలికి ఎందుకు తీసుకోవాలి? అది బయట కూడా బయట వదిలేయాలి. ఎంత కమ్మడుకో లోకం ఇది. పొడి వాళ్ళు పొగుడుతూ ఉంటారు, తిట్టి వాళ్ళు తిడుతూ ఉంటారు. ఈ మధ్య పుట్టపడి సత్యవో వాళ్ళ భర్తది పుట్టపడి సత్యాయి బాబా భర్త పుట్టపడి సత్యాయి బాబు 10 రోజుల కింద ఏమన్నా అంటే మిమ్మల్ని చాలా మంది తిడుతున్నారండి మీ దేవుడు దేవుడు అని కొంతమంది అంటున్నారు, కొంతమంది చాలా మంది తిడుతున్నారండి పుట్టపడి సాయి బాబా దగ్గర అన్నారు, కొంతమంది దేవుడు అంటున్నారు కొంతమంది తిడుతున్నారంటే అప్పుడు ఆయన అన్నాడు ఎవడు కృష్ణుడు ఒకసారి ఒక మీటింగ్ లో పట్టుకు తిట్టాడు. ఆడి పేరేం శిష్యుపాలు కృష్ణుడికి ఒక శిష్యుపాలుడు ఇక్కడ 4000 మంది శిష్యుపాలుడు ఉన్నాడు. కృష్ణుడిని తీసుకున్నాడు ఒక శిష్యుపాలుడు ఎన్ని తిట్టేశాడు శిష్యుపాలుడు కృష్ణుని ఎదుర్కొన్నాడు. నీకు అర్థమంటే కృష్ణుడు ఒక శిష్యుపాలుడే పట్టు తిరిగాడు. అటువంటి వాళ్ళు నాకు 1000 మంది శిష్యుపాలుడు ఉన్నారు పడుతున్నానని చెప్పాడు. అంటే లోకం ఎటువంటిది అంటే మీరు మంచి పనులు చేసేదా తిట్టి వాళ్ళు ఉంటారు. మీరు ఎంత మంచి పని చేయండి తిట్టి వాళ్ళు ఉంటారు. ఏంటి మన దగ్గర అమాయకత్వం ఉందని మనం మంచి పని చేసి వాళ్ళు తిడుతున్నారే అంటారు. దట్ ఈస్ ఇన్ నేచర్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచం యొక్క స్వభావం అలా ఉంది కానీ వదిలేదు ఆ సబ్జెక్ట్. అది లోపల తీసుకునేది నాన్ సెన్స్. ఏమయ్యా కృష్ణుడికి ఒక శిష్యుపాలుడు ఉన్నాడు, నాకు 1000 మంది శిష్యుపాలుడు ఉన్నాడు బాబు వాళ్ళు భర్తలే. అంటే మీరు అమాయకత్వంగా ఉండకండి. మీరు మంచి పనులు చేసి అందరూ మనల్ని ఊరేగిస్తారనుకోకండి. పై ఇంకో ప్రమాదం ఉంది. మీరు ఎక్కువ మంచి పనులు చేస్తే మీ మీద అసూయ కూడా ఎక్కువ మంది పడతారు. మంచి పనులు చేసిన ప్రమాదే. వాళ్ళు చాలా మందికి వాళ్ళు చెట్టపోయినా మీ మీద ఎక్కువ మందికి అసూయ వచ్చేస్తుంది మీ మంది. అంటే వాళ్ళు ఎందుకు అసూయ అడగంతకంటే ఏ చేత కదా ఇంకేం చేస్తారు.
వాళ్ళకి అసూయ పట్టం తప్పించి ఏమి చేత కాదు, వాళ్ళ దగ్గర అదే ఉంది. అందుకని అసూయ తప్పించి ఏమి చేత కాదు వాళ్ళకి. అయితే వాళ్ళకి తప్పు కాదు, వాళ్ళ దగ్గర అదే ఉంది, అదే ఇస్తారు మనకి. నీకు ఎవరికైనా జలసీ ఉందనుకున్న ఫేస్ లోకి వచ్చేస్తుంది. మీరు దాచుకుందామని ఆడదు, ఆ ఫేస్ ముఖంలోకి వచ్చేస్తుంది జలసీ. మీకు ఎవరికైనా అసూయ ఉంటే అది ఆ ఫేస్ లో తెలుస్తూ ఉంటుంది మీకు. అవి వచ్చినప్పుడు లోపల మీకు సంతోషం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఫేస్ ఎలా ఉంటుందో, సంతోషం వచ్చి మీకు ఎవరికైనా అసూయ వచ్చింది అనుకోండి, మీరు లోపల దాచుకుందామని ముఖంలోకి అసూయ వచ్చేస్తుంది జలసీ. ఇప్పుడు మీరు బాగా లోభిస్తంగా ఉంటారనుకోండి, 10 రూపాయలు కలిసి వస్తాయి పోను అనుకుందాం, లోభిస్తంగా అసూయ వాళ్ళు మీకేం కలిసి రాదు. అర్జున నీకు భగవద్గీత ఎందుకు చెప్తున్నానంటే అది నీ అన్నకి చెప్పొచ్చు కదా, ధర్మరాజు అని పేరు కదా ఆడికి. నీకు ఎందుకు చెప్తున్నానంటే అర్జున నీలోనూ ఒక స్వగుణం, ఒక సుగుణం, ఒక మంచి గుణం స్వాధీన పడిపోయాను. గ్రేట్ క్వాలిటీ, గుడ్ క్వాలిటీ. నువ్వు రాత్రులు అనకుండా పగలు అనకుండా నా కూడ తిరిగావు. నేను భగవంతుడు అని నీకు తెలియకపోయినా ఏదో బావగారు బావగారు అని వాళ్ళు తిరిగి నా కూడ తిరిగిపోయాడు. నా కూడా రాత్రులు తిరిగావు పగలు తిరిగావు, నాతో కలిసి అనే సార్లు నిద్రపోయావు నువ్వు, నాతో కలిసి అనే సార్లు నిద్ర ప్రయాణం చేసావు, నాతో అనేసార్లు ట్రావెలింగ్ చేసావు. అర్జున నీలో గుణం అబ్జర్వ్ చేశాను, ఆ ఒక్క అబ్జర్వ్ గుణానికి నేను నీకు స్వాధీనం అయిపోయాను, భగవంతుని స్వాధీనం అయిపోవచ్చు. అంటే కృష్ణుల్లోని గొప్ప గుణం ఏంటంటే మీరు కృష్ణుడు అంటే భగవంతుడికి భక్తులు అనుకోండి, మీరు ఆయన శరీరానికంటే మిమ్మల్ని బాగా చూస్తాడు. సరసంగా మనం ఏం చేస్తాం, మన శరీరాన్ని బాగా చూసుకుంటాం, మన శరీరాన్ని బాగా చూసుకుంటాం. ఆయన శరీరానికంటే మీ శరీరాన్ని బాగా చూస్తాడు, ఆ విశేషం కృష్ణుడిలో. మన శరీరాన్ని మనం బాగా చూసుకుంటాం, కానీ ఆయన ఏం చేస్తాడంటే మీరు భక్తులైతే ఆయన శరీరానికంటే మీ శరీరాన్ని బాగా చూస్తాడు వాడు దేవుడు. అర్జున నేను చాలాసార్లు అబ్జర్వ్ చేస్తాను, అది దేవుడు ఈయన జీవుడు, అర్జునుడు జీవుడు ఆయన దేవుడు, నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, అనేక సంఘటనలు నేను చూశాను. ఎవరిని చూసినా నీకంటే పెద్ద వీరిని చూసినా, నీకంటే ధనవంతు ఎవరిని చూసి నీకంటే పెద్ద నీ మొక్కలు నాకు ఎప్పుడు అసూయ కలగలేదు. అంటే నువ్వు అనసూయుడవు, నువ్వు అనసూయ, అసూయ అంటే ఎలా ఉంటుందో తెలియని వాడు అనసూయుడు. ఎవరయ్యా ఆ ఒక్క గుణానికి ఆ డిస్టింగ్విష్డ్ క్వాలిటీ, ఆ గుడ్ క్వాలిటీ, ఆ గ్రేట్ క్వాలిటీకి నేను లొంగిపోయి నీకు, ఆ ఒక్క గుణానికి లొంగిపోయి నీకు భగవద్గీతను ప్రవచనం చేస్తున్నాడు భగవంతుడు. అంటే ఏదో చుట్టపు చూపు కింద వెళ్ళి రావటం కాదు, నెల తరబడి నా కూడా తిరిగావు నువ్వు, ట్రావెలింగ్స్ లో అయితే ఎక్కడైతే నాకు బంధువే కాదు అనుచరుడు స్నేహితుడు. బంధుత్వాలు వేరు స్నేహాలు వేరు. అంటే సాధన చేస్తే నరుడు కూడా నారాయణుడు అవుతాడు, సాధన చేస్తే నరుడు ఏమవుతాడు నారాయణుడు అవుతాడు. నరుల్లో నారాయణ చూడలేకపోతున్నాం అని చెప్పి గుళ్ళు చుట్టూ తిరుగుతున్నాం. మరి ఎక్కడ చూడ దేవుని చూడాలి కదా, నరుల్లోనూ నారాయణ్ణి చూడలేకపోతున్నాం, మనిషిలోనూ దేవుణ్ణి చూడలేకపోతున్నాం. ఇది భాగవతంలో చెప్తాడండి, భాగవతంలో చెప్పాడు. దేవుని చెప్పాడంటే నువ్వు గుళ్ళోకి వెళ్ళి దేవుణ్ణి చూడవచ్చు, అక్కడ పూజలు చేసావు, అది రెండో పక్షం, అది రెండో పక్షం. మనిషిలోనూ దేవుని చూసి ఆయన మనిషిని ఆరాధించకూడదు, అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నామని భావన చేసి అది మొదటి రకం భక్తి అన్నాడు భాగవతంలో. అది మొదటి రకం భక్తి ఏది, నువ్వు మనిషిని ఆరాధించేప్పుడు శ్రీ గాడిన్ మ్యాన్ ఇది భాగవతంలో ఉంది. నువ్వు ఒక మనిషిని ఆరాధించేప్పుడు ఆ మనిషికి ఉపకారం చేశానని, ఈ మనిషికి ఉపకారం చేశాను అనుకోకు, ఆ మనిషిలో దేవుణ్ణి ఆరాధించు. ఆ మనిషికి నువ్వు 10 రూపాయలు ఇచ్చావంటే అక్కడ దేవుడికి నువ్వు ఆ దేవుడికి మనం గుళ్ళోకి వెళ్ళి దేవుడికి 10 రూపాయలు వేస్తాం ఆరత పందేలు, మనం ఇచ్చామనుకుంటాం, పూజ చేసాం అనుకుంటాం,
అలా మనిషిలోని దేవుని ఆరాధించు, మనిషిలోని దేవుని పూజించు, మనిషిలోని దేవుని చూడబోయా. వర్షిప్ గాడ్ ఇన్ మ్యాన్, సీ గాడ్ ఇన్ మ్యాన్. నువ్వు మనిషిలోని దేవుని చూడు, మనిషిలోని దేవుని ఆరాధించు. ఇది చేత కాకపోతే గుళ్ళు అంటే తిరుగురు, గుళ్ళు అంటే గుళ్ళు, ఆ గుడి ఈ గుడి ఏదో తిరుగుతాను కాళ్ళు అడుగు. మరి ఏం చేస్తావు, ఇది చేత కాదు నీకు అని చెప్పి గుళ్ళో తిరిగి అక్కడ అభిషేకం చేసి ఏదో చేయి. అది సెకండరీ, రెండో పక్షం అన్నాడు. ఇది భాగవతంలో చెప్పాడు, అది కూడా భక్తి రెండో పక్షం. అంచేది ఇక్కడ భగవంతుడు పుస్తకంలో ఈ రోజు పుస్తకం వదిలేస్తున్నాం, చేతితోడు పట్టుకుంటున్నాం పుస్తకం వదిలేస్తాం, ఎక్కడికి ఎక్కడికి ఎక్కడికే వెళ్ళిపోతున్నాం, నాన్ స్టాప్కి వెళ్ళిపోతున్నాం, ఎక్కడికే 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 వెళ్ళిపోతున్నాం. ఇక భగవాన్ ఏం చెప్తున్నారంటే ఆనందం అనేది బయట ఎక్కడా లేదు. ఆనందం అనేది బయట ఎక్కడా లేదు, నీ హృదయంలోనే ఉంటుంది. ఎక్కడ నీ హృదయంలోనే ఉంది, అయితే నీ హృదయంలో ఉందని ఆ గుర్తింపు నీకు రావటం లేదు. నీ హృదయంలో ఉందనే మీ హృదయంలోని ఆనందం మీకు దొరికింది అనుకోండి, హృదయంలోనే శాంతి సాగరం మీకు దొరికింది అనుకోండి, మీకు అర్థమవుతుంది. బయట వాళ్ళు మిమ్మల్ని పొగిడిచే ఉంది, తిడిచే ఉంది, మిమ్మల్ని పోయారనుకోండి, ఏమి అనిపించదు మీకు. మిమ్మల్ని విమర్శించారనుకోండి, ఏమీ అనిపించదు. వాళ్ళ అహంకారం ఏదో అంటే మీరు అసలు మీకు వ్యవహారం రాదు. మీ హృదయంలోని ఆనందం, మీ హృదయంలో ఎటు అనేది, మీ హృదయంలోని శాంతి, మీ హృదయంలోని సుఖం మీ సహస్రాలకు అందేటప్పుడు పొగడ్తలకు అర్థం లేదు, విమర్శలకు అర్థం లేదు, ఏమీ లేదు. ఇంకోటి చాలా మంది విమర్శలు అసూయని బట్టి విమర్శలు వస్తాయి, అసూయని బట్టి అది విమర్శలు ఎక్కువ మంది అసూయని బట్టి జలసీలోంచి ఎక్కువ విమర్శలు వస్తాయి. అటువంటి విమర్శలు వచ్చినా నీకేం అనిపించదు, ఎప్పుడు నీ స్వస్థానంలో మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి, నీ నిజమైన ఇంటికి మీరు వెళ్ళిపోండి, నీ నిజమైన ఇంటికి మీరు వెళ్ళిపోండి. అప్పటి వరకు కర్మ సిద్ధాంతం మిమ్మల్ని విడిచిపెట్టదు. నీ నిజమైన ఇంటికి వెళ్తే మిమ్మల్ని ఏం చేయలేదు, ఇంటికి వెళ్ళిపోతే అది పాముకి పాము నోట్లో ఉన్న విషయం చేస్తే ఆ పాము మళ్ళీ కలిసి ఏమి చేయదు. అలాగే మీ ఇంటికి మీరు వెళ్ళిపోతే ఏ కర్మ మిమ్మల్ని ఏమి చేయలేదు, మిమ్మల్ని చివరికి మృత్యువు కూడా ఏమి చేయలేదు. అంటే మృత్యు వచ్చినప్పుడు నేను చనిపోతున్నాను అనే తలంపు కూడా మీకు రాదు. ఆనంద సముద్రంలో ఆ శాంతి సాగరంలో రామకృష్ణ పరమహంస గారు ఎవరైనా గృహస్థులు, రమణ మహర్షి గారికి అలవాటు లేదు, రామకృష్ణ పరమహంస గారు ఎవరైనా గృహస్థులు తీసుకెళ్తే వెళ్తా ఉండేవారు. వెళ్తాంటే ఒకసారి ఈశ్వర్ చంద్ర ఆ రోజుల్లో విద్యాసాగర్, విద్యాసాగర్ అనే ఒక పెద్దవాడు, 10 కాలేజీలు కట్టించాడు, 10 హైస్కూల్ కట్టించాడు, చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించాడు, అంటే నేషనల్ ఉద్యోగాలు అయితే ఆ రోజుల్లో ఆయన పేరు పెద్దవాడు. ఆ రోజుల్లో ఆయన చాలా పెద్దవాడు, ఆయనకి విద్యాసాగర్ అని పేరు, అంటే విద్యలో సాగరుడు. ఒకసారి ఎవరో భక్తులు తీసుకెళ్లారు వాళ్ళ దగ్గరకు, వాళ్ళు తీసుకెళ్ళి ఈయన గొప్ప పండితుడు అని చెప్పారు. వాళ్ళు సాంస్కృతిలో పండితుడు, ఈయన గొప్ప పండితుడు, హాలి ఈ సముద్రుడు రామకృష్ణుడు, ఇది అక్షరాభ్రమ సముద్రుడు లోపల ఆ డబ్బు ఆడు 10 కాలేజీలు 30 కాలేజీలు, ఇది మహాసముద్రుడు. ఆడే మొదలు పెట్టాడు, ఆడే మొదలు పెట్టా అంటే రామకృష్ణుడు వెళ్ళాక పూర్వం బోధులు చూశాను, పూర్వం కాలంలో చూశాను, పూర్వం నదులు చూశాను, ఏడ సముద్రాన్ని చూస్తున్నాను. ఏమన్నాడు, పూర్వం కాలం చోట అయిపోయింది, నదుల చోట అయిపోయింది, బోధుల చోట అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఎవడన్నాడు రామకృష్ణుడు, ఏమన్నాడు, ఏడ సముద్రాన్ని చూస్తున్నాడు. వాడేమన్నా అంటే, ఏడు విద్యాసాగర్ ఏమన్నా అంటే సముద్రంలో ఏముంటుందండి, ఉప్పు ఉంటుంది, సముద్రంలో ఏముంటుంది అండి, ఉప్పు ఉంటుంది అన్నాడు. అది పడిపోయాడు ఆ మాటతో. నేను ఉప్పు సముద్రాన్ని చూడలేదు, విద్యా సముద్రాన్ని చూస్తున్నాను అంటే బీచిపోయాడు. అది చదివి అంతా పొందిన పెట్టాడు, ఇంక మాట పడిపోయింది. అడు గొప్ప పండితులు చెప్పాడు, నేను ఉప్పు సముద్రాన్ని చూడటం లేదు, విద్యా సముద్రాన్ని చూ, బ్రేక్ పడిపోయాడు. మాట్లాడిన తర్వాత అడు సముద్రంలో ఏముంటుంది అండి, ఉప్పు అన్నాడు. నీకు అర్థం వస్తుందా, నేను ఉప్పు సముద్రానికి చూడటాను, విద్యా సముద్రానికి వీడికి చదువులేదు. అంటే ఓ మాట చెప్తాను, మీరు ఉంచుకోండి, మీరు మనసు ఉంచుకోండి. ఒకసారి రామకృష్ణుని అడిగారు, నీకు చదువు లేదు, హై స్కూల్ ఎడ్యుకేషన్ లేదు, కాలేజ్ ఎడ్యుకేషన్ లేదు, సంతకం పెడితే కాగితం చింపేస్తారు, నీకు సంతకం కూడా ఈ విద్య ఏంటి, ఈ లోకం ఏంటి, చెప్పిన మాట చెప్పకుండా గంటల తరబడి చెప్తున్నారు, ఈ విద్య అక్కడి నుంచి వస్తుందని అడిగారు రామకృష్ణుని అడిగారు. ఏంటి 10 PhDలు పుచ్చుకున్నావు, ఏంటి విద్య ఏంటి 10 PhDలు పుచ్చుకున్నావు, ఇలా రాదు టాక్కో, ఎక్కడి నుంచి వస్తుంది, నీకు చదువు లేదు, సంజ లేదు, ఓ గురువు దగ్గర లేడు, గురువు దగ్గర నేర్చు, కొంతమంది చదువు లేకపోయినా గురువు దగ్గర నేర్చుకుంటారు. ఆ గురువు దగ్గర నేర్చుకున్నది అనేది ఏమిటంటే, నేను అమ్మ భక్తుండరా, నేను పిల్లలకి అట్టండే, పిల్లలు అన్నం తిన్నప్పుడు కొంచెం తింటారంటే పిల్లలకి అందకుండా అన్నం దగ్గరికి గెండుతారు తల్లి, చంటి పిల్లలు అన్నం తిన్నప్పుడు ఆడు తింటామంటాడు కదా, ఎలా తింటాయంటే తల్లి ఏం చేస్తారంటే ఆ పిల్లవాడు చేసి కండిలాక కంచంలో అన్నం గెండుతా ఉంటారు. నేను వాక్యం చెప్తాను, వాక్యం చెప్పిన వెంటనే నాలో నా అమ్మ ఇంకో వాక్యాన్ని గెంటుతుంది, అది కూడా చెప్పేసాను అనుకోండి, దాని తర్వాత ఇంకో వాక్యాన్ని గెలుతుంది. రామకృష్ణుడు ఎవడరా ఇదంతా చెప్పడానికి, అమ్మ చెబుతాను అన్నాడు. ఒక వాక్యం చెప్పేసి రెండో వాక్యం ఏం చెప్పాలని ఎప్పుడు ఆలోచించాలి, అమ్మ గెంటేడు నేను చెప్పేటం చెప్పు, అమ్మ గెంటుతా ఉంటుంది, అమ్మ ఎలా చెప్తే అలా చెప్పేస్తా ఉంటాడు. మీకు నచ్చదు, మీకు నచ్చిందని నచ్చలేదని సమస్య లేదు నాకు, అమ్మ గెంటించాలంటుంది నాకు, ఏ వాక్యం తర్వాత ఏ వాక్యం చెప్పాలో అలా గెంటించండి చెప్పేస్తా ఉంటాను చెప్పాడు. అంతే రామకృష్ణుడు చెప్పు. ఇంతకీ అయిపోయిన తర్వాత వీళ్ళు వచ్చేస్తున్నారు గోరబండ, రామకృష్ణుడు మళ్ళీ వాళ్ళు దక్షిణేశ్వరం వచ్చేస్తున్నారు. వచ్చేస్తే ఈ భక్తులు కూడా ఉన్న భక్తులు, ఆయనకి చాలా ధనం ఉందండి, 10 హైస్కూల్ కట్టించాడు, 15 కాలేజీలు కట్టించాడండి, ఈ కలకత్తాలో పెద్ద పేరు ఆయనకి, కలకత్తాలో బాగా కీర్తి ఉంది, గౌరవం ఉంది అని భక్తులు చెప్పారు. ఎవరికి? రామకృష్ణుడు తిరిగి ప్రయాణంలో చెప్తే ఈయన అన్నాడు, మీరు చెప్పిన అని నిజమే కానీ తోక తెగలేదు కదా అన్నాడు. అంటే అహంకారం పోలేదు కదా, ఇది నిజమైతే ఏంటి ఏమొచ్చు, లోకం ఎంత నిజమే, కాలేజీలు కూడా అంతే నిజం. తోక తెగలేప్పుడు ఏం ప్రయోజనం లేదు, తోక తెగల ఇదంతా నేను చేస్తున్నాను, ఇదంతా నా వల్ల అయింది అనేటువంటి అహంకారం పోలేదు. అంటే ఈ పనులన్నీ దేహమే చే, భగవంతుడు చేయలేదు ఈ పనులని, భగవంతుడు చేయలేదు ఈ పనులు నేనే చేస్తున్నానని అనుకున్నాడు, అదే తోక. ఆ తోక తెగినప్పుడు ఎంత ఎంత డబ్బు ఉన్నా ఎన్ని కలిగిలు కట్టించి ఏం ప్రయోజనం లేదు. ఈ లోకం ఎంత నిజమో, ఈ దేహం ఎంత నిజమో, ఆ స్కూళ్ళు ఎంత నిజమో, ఆ కాలేజీలు ఎంత నిజమో, భగవంతుడు నిర్మించాడు ఈ కాలేజీలు ఆయన అనుకుంటాడు, నేనే కట్టించాను నేనే చేశాను అనుకుంటున్నాడు. తోక తెగినప్పుడు వాడికి ఎంత ఎంత ఆస్తి ఉన్నా ఎన్ని కాలేజీలు ఉన్నా ఒకటి లేని చూడని అన్నాడు పర్వ. అది నిష్కర్ష తోక తెగలేదు ఇంకెన్నుంటే ప్రయోజనం ఏంటి. అంటే భగవంతుడే నా చేత చేయించాడని జ్ఞానాన్ని కలగ, ఈనావిడ చేయటానికి భగవంతుడే చేయించాడు, ఈయన ఉడికే పనిముట్టు కింద చేసుకున్నాడు. ఎవరి అది ఎవరి ఈ విద్యాసాగ ఉడికే పనిముట్టు చే, అది ఆయన చేయటా లేక నేనే చేశాను నేనే చేశాను అనుకుంటున్నాడు. ఇది తోక. ఆ తోక తగినంత వరకు ఎవరికి ఆత్మజ్ఞానం కలగదు. దీనివల్ల ఏదో లోకం మంచివాడు గొప్పవాడు చెప్పుకుని అసలు సొన్నా ఒకటి లేని సొన్నలు అన్నాడు రామకృష్ణ. భగవంతుడే అది ఉన్నావా చేయటానికి, అది నువ్వు చేయటానికి నువ్వు ఉన్నావు అసలు. అతను ఉంటే చేయొచ్చు, అని ఉన్నావా చేయటానికి. ఏ కాదండా, ఆయన రమణ మహర్షి గారిలా గుట్టిగా ఉంటారు, ఒకసారి ముఖం మీద పేలిపోతూ ఉంటారు రామకృష్ణుడు. వివేకానందని చాలా ఎంత ఇష్టం ఉన్నా వివేకానంద కంటే, వివేకానందని నడేంద్రు చిన్న నరేంద్రు బుల్లి నరేంద్రుడు వాళ్ళంటే ఎంత ఇష్టం ఉన్నా ఆయన పుస్తకాలు, బిఏ పుస్తకాలు, ఇంటర్మీడియట్ పుస్తకాలు చదువుకొచ్చి ఈ నడువుడు ఎవడ దేవుడు ఉన్నాడో లేదా ఎవరినే వీడు ఈ నడువు ఇటువంటి ప్రశ్నలు అడుగుడు ఎవరిని, ఏ రామకృష్ణ పరమహంస గారిని, ఎవంటే దేవుడు ఉన్నాడని చెబుతున్నారు లేడని చెబుతున్నారు, ఎవడు ఈ బుల్లు వివేకానంద దేవుడు ఉన్నాడా లేడా ఏదో చెప్పాడు పాపం. నేను నిన్ను ఎలా చూస్తున్నాను, నువ్వు నన్ను ఎలా చూస్తున్నావు, అంత స్పష్టంగా నేను దేవుణ్ణి చూస్తున్నాను చెప్పాడు. చెప్పిన మళ్ళీ 4 రోజులు నాకు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి దేవుడు ఉన్నాడా లేదా, ఆడు ఏదో పుస్తకాలు చదువుకున్నాడు, ఏదో పుస్తకాలు చదువుకున్నాడు, బాగా ప్రపంచ జ్ఞానం ఉంది, దేవుడు ఉన్నాడా లేదా. మళ్ళీ వచ్చి 4 రోజులు నాకు అడిగాడు, ఏరే అబ్బాయి నరేంద్రుడు, బుని నరేంద్రుడు, నువ్వంటే నాకు బాగా ఇష్టం, నువ్వు రేపించి మా గుమ్మాలు ఒక రాకు. రమణ మహర్షి గారు ఇటువంటి మాటలు అంటారు, నువ్వు రేపించి మా గుమ్మలు, మా గుమ్మలు అంటారు, మా గుమ్మలు ఇలా కోపం మీద అంటాను చూడండి, మా గుమ్మాలు ఒక రాకు, నువ్వు నువ్వంటే మామూలుగా ఇష్టం, కానీ నువ్వు రేపించి మా గుమ్మలోకి రావటానికి నరేంద్రుడు అన్న మాట్లాడు రామకృష్ణ, నువ్వు రేపించి మా గుమ్మ టచ్ చేయడానికి లేదు, మా గుమ్మాలోకి రావడానికి, ఎందుకంటే నేను ఇష్టం నేను ఊరుకుంటున్నాను, నువ్వు అంటే ఇష్టం ఏది, నా ఇష్ట దేవుడి మీద నా విశ్వాసం చెడగొట్టిదా ఉన్నావు, ఏమిటి ప్రశ్నలు ఏంటి, నేను కష్టపడి భగవంతుడి మీద నాస్తి అంతా లాగేసుకునేలా ఉన్నాను, నేను కష్టపడి సాధన చేసి భగవంతుడు ఉన్నాడని ఒక నిర్ణయానికి వచ్చాను, నేను నువ్వు వచ్చే ఏం చేస్తావు, 4 రోజులకోసారి అడుగుతానంటే చెప్పాను కదా ఇదివరకు, 4 రోజులకోసారి వచ్చి అడుగుతున్నావు, నేను కష్టపడి సంపాదించుకునే విశ్వాసం ఊడిపోయేలా ఉంది నీ పద్ధతి చూస్తేనే, అయితే నేను పాడైపోవడం కంటే నీ స్నేహం వదులుకోవటం మంచిది, రేపు నుంచి మా గుమ్మాలు ఒక రాకు. ఎంత నీరెస్ట్ అయినా ఇట్స్ వెరీ నీరెస్ట్ అండ్ డీరెస్ట్ ఇస్ హార్ పొమ్మన్నాడు, బయటకు పొమ్మన్నాడు, ఇష్టముంటే ఇష్టంగా చూసుకొచ్చి నన్ను పాడు చేసేలా ఉన్నావు నువ్వు, ఆడెక్కడ పోతాడు, 10 రోజులు పోయాడు ఆడి చిన్నపిల్లాడి మీద ఆడికి అభిమానం వచ్చింది, 10 రోజులు పోయాడు, 10 రోజులు పోయి 11 రోజులు మళ్ళీ వచ్చేసాడు, ఇదేంటి రోజు నేను రావద్దని చెప్పాడు కదా అంటే, ఆవు నిలిచిపెట్టి బిడ్డ ఆవు నిలిచిపెట్టి దూడ ఎంతకాలం ఉంటుంది అన్నాడు, ఆవు నిలిచిపెట్టి ఇది పొమ్మంటే పోయాడు, అప్పుడు కోపం వచ్చి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి 11 రోజులు మళ్ళీ సిద్ధమయ్యాడు, నేను రావద్దని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వచ్చాడంటే ఆవు నిలిచిపెట్టి దూడ ఎంతకాలం ఉంటుంది అని మళ్ళీ చూడాలనిపించిందండి, అందుకు వచ్చేసాను. అయితే నేను దేవుడు ఉన్నాడా లేడని ప్రశ్నించడానికి మీ విశ్వాసం పోగొట్టాను కాదు, అది ఉన్నాడని నా మనసు కన్ఫర్మ్ చేసుకోవడానికి, రూఢి చేసుకోవడానికి నేను అడుగుతున్నాను, అందుకని దేవుడు ఉన్నాడలే అంటే నా మనసు నేను గట్టి చేసుకోవడానికి, దెర్ ఈజ్ ఈశ్వర, దెర్ ఈజ్ గాడ్, దెర్ ఈజ్ నారాయణ అనేటువంటి విశ్వాసం నేను బలపరచుకోవడానికి మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నా విశ్వాసం పోగొట్టేస్తున్నామని బయటకు పొమ్మన్నారు, నేను అడిగింది మీ విశ్వాసం పోగొట్టాలని కాదు, అలా ఉన్నాడు ఈశ్వరుడు అంటే ఒకడు ఉన్నాడు, దేవుడు నారాయణ, దేవుడు ఈశ్వర, ఒక ప్రభు ఉన్నాడు, ఒక యజమాని ఉన్నాడు, మీకు నాకు ఈ ప్రపంచాన్ని రూల్ చేసి కూడా ఒక ఉన్నాడు, ఆ నమ్మకం షేక్ అవ్వకుండా స్థిరపట్టడం కోసం నేను అడుగుతున్నాను, మిమ్మల్ని ఏడవ కోసం ప్రశ్నించడం కోసం అడగలేదు, అది మీరు నేను ఎలా అడుగుతున్నాను మీరు ఎలా అనుకున్నారు, ఆయన ఇప్పుడు నేను మీరు పొమ్మన్నా ఎందుకు వచ్చానంటే మిమ్మల్ని చూడకుండా ఉండలేక వచ్చానన్నాడు, ఆవు విడిచిపెట్టి దూడ ఎంతకాలం ఉంటుంది, నేను తెలియజేశ్వర ఊరికే కన్ఫర్మేషన్ కోసం, డాక్టర్ గారు చెప్తారు మీకు ఏమో రోగం లేదు చెప్పి మనం ఇంకోసారి వెళ్తే ఇంకా అనుమానం లేదు కదండి, ఇలా అడుగుతాం మీకు ఆరో మీకు ఇంకా రోగం లేదు వెళ్ళిపోయినా డాక్టర్ అని అని ఇంకా అనుమానం లేదు కదా పోయింది ఏదో అడుగుతాం, ఇంకా అలా కన్ఫర్మేషన్ కోసం అడుగు, అయితే వివేకానంద వాస్తవాలు చదువు ఎక్కువ పంచగారికి చదువు లేదు, రామకృష్ణుడికి చదువు లేదు, అది ప్రపంచంలో సాహిత్యం అంతా చదివాడు, పైగా ఈ పుస్తకం చదవటానికి మనకు ఒక రోజు ఎంత పడుతుంది, ఈ పుస్తకం చదవటానికి వివేకానంద పుస్తకం ఎలా చూస్తాడు, అక్కడ పేజీ చూస్తాడు, అక్కడ పేజీ చూస్తాడు, అక్కడ పేజీ చూస్తాడు, పుస్తకం అట్లా పడేస్తా అయిపోయి చదువు, పవర్ఫుల్ కాన్సన్ట్రేషన్ ఇది ఓన్ ఎక్యూటివ్ నాలెడ్జ్, అంటే నువ్వు ఏకాగ్రతగా చదివితే ఏకాగ్రత లేకుండా రోజు చదవడం కంటే ఏకాగ్రతతో గంట చదివినా చాలడు, అంటే మన అందరం రియలైజేషన్ కావాలంటే ది ట్రేడ్ ప్రహ్లాద్ నేమ్ ప్రహ్లాద్ నీ మహావిష్ణువు హిరణ్యకశిపుడిని చంపేశాక అయిపోయినది, ఏదో లక్ష్మీ నరసింహ స్వామి కింద వచ్చాడు కదా హిరణ్యకశిపుడిని చంపేశాక ప్రహ్లాదుని అడిగాడు, నీ భక్తికి సంతోషించాను, ఈ భక్తికి నీకేం కావాలో అడుగు అబ్బాయి అన్నాడు, ఇటు బుల్లి హరిశ్చంద్రుడే బుల్లివాడు చిన్నపిల్లవాడే కదా, హరిశ్చంద్రుడు కూడా చిన్నపిల్లవాడు, నీకేం కావాలి అబ్బాయి అడుగు ఇస్తానన్నాడు, ఆడన్నాడు హరిశ్చంద్ర మాట్లాడుతాడు, నోరు మూసేశాడు లక్ష్మీ నరసింహ, దేవుడు నోరు మూసేశాడు, ఇదేంటంటే మీరు నాకు కనిపించారు, నేను అడగటానికి మీరు కనిపిస్తుంది, మీరు కనిపిస్తే నాకు చాలు, మీరు నన్ను ఏమైనా అడగమంటున్నారు, అడగటానికి ఇదేమైనా వ్యాపారం అని అడిగాడు.